ವೃಂದಾವನಾರಮ್ಯ ಸ್ಥಾನ್ ದಿವ್ಯ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ್ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ ವೃಂದಾವನಾರಮ್ಯ ಸ್ಥಾನ್ ದಿವ್ಯ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ್ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ ಅಭೃತ ಕಾಲಿಂದಿನೀ ರೆ ರಾಜಾ ಹಂಸ ಕೇಳಿ ಕೊರೆ ತಹೆ ಶೋಭೆ ಕನಕ ಕಮಾಲ ತಹೆ ಶೋಭೆ ಕನಕ ಕಮಾಲ ತಾರಾ ಮಧ್ಯೆ ಹೇಮ ಪೀಠೆ ಅಷ್ಟಾದಲೆ ಬೇಸ್ತಿತೆ ಅಷ್ಟಾದಲೆ ಪ್ರಧಾನ ನಾಯಿಕ ತಾರಾ ಮಧ್ಯೆ ರತ್ನಾಸನೆ ಬಸಿಯಾಚೆ ದುಯಿ ಜಾನೆ ಶ್ಯಾಮ ಸಂಗೆ ಸುಂದರಿ ರಾಧಿಕ ಶ್ಯಾಮ ಸಂಗೆ ಸುಂದರೀರ ಧೀಕ ಉರುಪಲಾಭನ್ಯಾರಾಸಿ ಅಮಿಯಾ ಪರಚಿ ಖಾಸಿ ಹಾಸ್ಯ ಪರಿ ಹಾಸ್ಯ ಸಂಭ ಶಾನೆ ನರೋತ್ತಮ ದಾಸ ಕಾಹೆ ನಿತ್ಯ ಲೀಲಾ ಸುಖ ಮಾಯೆ ಸದಾಯೆ ಸ್ಫೂರಕ ಮೋರ ಮಾನ ಸದಾಯೆ ಸ್ಫೂರಕ ಮೋರ ಮಾನ ವೃಂದಾವನ ರಮ್ಯ ಸ್ಥಾನ ದಿವ್ಯ ಚಿಂತಾಮಣಿ ಧಾಮ್ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ ರತನ ಮಂದಿರ ಮನೋಹಾರ
ಸೊ దీని ట్రాన్స్లేషన్ ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసిన భజన్ అన్నమాట. సో ఆయన దాని అంటున్నారు, బృందావన్ చాలా అందంగా ఉంది అని. బృందావన్ ఎలా ఉందంటే చింతామణి ఒక వజ్రాలతోని సుశోభితం ఉంది. అండ్ అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. ఆ భవనాలన్నీ చింతామణి రాయితో తయారు చేయబడింది. అండ్ తర్వాత అక్కడ యమునా నది ఉంది, ఏదైతే చాలా అందంగా ఉంది. యమునా నదిలో చాలా స్వాన్స్ తిరుగుతున్నాయి. అండ్ ఆ యమునా నది మధ్యలోనే ఒక బంగార కమల పువ్వు ఉంది. ఆ పువ్వు మీద ఒక రత్నసింహాసనం ఉంది. ఆ పువ్వుకి ఒక పెద్ద పెద్ద వాట్ యు సే పెటల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ ఒక పెటల్స్, 8 పెటల్స్ మీద ఈ అష్టసఖీలు ఉన్నాయన్నమాట. అండ్ ఆ రత్నసింహాసనం మీద రాధారాణి మరి కృష్ణుడు కూర్చొని ఉన్నారు. అండ్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అక్కడ అంటే ఆనందంగా మాట్లాడుకుంటున్నారు, నవ్వుతున్నారు, ముచ్చట్లు ఏదోటి చెప్పుకుంటున్నారు. అది చాలా అందంగా ఉంది అని చెప్తూ నరోత్తమ్ దాస్ చివరిలో అంటున్నారు, అలాంటి బృందావన్ ధామ్కి ఈ డివైన్ కపల్ అంటే ఈ రాధాకృష్ణులకి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తూ, ఎల్లప్పుడూ ఏదైతే ఈ దృశ్యాన్ని నేను చూస్తున్నాను ఎల్లప్పుడూ నా మనసు దాని మీదే కేంద్రీకరించి ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఈ భజన్ చాలా బాగుంది. ఈ భజన్ వినినప్పుడు మనం కూడా ఊహిస్తాము బృందావన్ ఎంత అందంగా ఉంటుంది, కానీ మనం వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాము బృందావన్? అందరు బాగా షాక్లో ఉన్నారు. అందరికైనా ఎక్కువ నేను షాక్లో ఉన్నాను, ఎందుకంటే ప్రభుజీతోని మేబీ గత 25 ఇయర్స్ నుంచి బృందావన్ వెళ్తున్నాను ఎవ్రీ ఇయర్. మేబీ కరోనా వచ్చినప్పటికి ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందనుకోండి. కానీ నేను వెళ్ళిన ఈ 25 ఇయర్స్లో, అంతకైనా ముందు మా నాన్నగారితోని అమ్మగారితో వెళ్ళినప్పటికైనా, ఇంతమందిని నేను ఎప్పుడు చూడలేదు బృందావన్లో. షాకింగ్ అన్నమాట. అంటే ఇంతమంది జనాలు ఒక పెద్ద ఏంటది కుంభమేళలాగా ఉందన్నమాట. పెద్ద అసలు ఏదో పుష్కరాలైతే ఎలా ఉంటుంది అలా ఉంది మొత్తం బృందావన్ అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇంతమందిని చూడడము ఒకవైపు ఆనందంగా ఉంది, అంటే ఈ భక్తి అనేది ఎంత చక్కగా ప్రచారం అవుతుంది, కోవిడ్ తర్వాత జనాల్లో కృష్ణ చైతన్యం పెరిగి ఎంతమంది బృందావన్ దర్శనానికి వస్తున్నారని ఒక ఆనందము. అండ్ ఒకవైపు కొన్ని ఇబ్బందులు కూడా, ఇంతమందితోని ఆ పుషింగ్ అండ్ కొంచెం అసౌకర్యంగానే ఉంది. సో ఈరోజు క్లాస్ దేని గురించి అంటే, మనం అప్పుడు ఎప్పుడైతే యాక్చువల్గా బృందావన్ వెళ్ళామో చాలా హడావుడిగా వెళ్ళాము, ఒక్కొక్క చోట్ల ఒక నిమిషం కూడా ఆగకుండా గబగబ మళ్ళీ బస్సు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి గబగబ అన్నీ చూసాము కానీ చూడలేదు. ఎందుకంటే నిజమైన చూడడం ఎప్పుడవుతుందంటే, ఎప్పుడైతే చెవులతోని మనం వింటామో అప్పుడే అది నిజమైన చూడడం అవుతుంది, లేదంటే మనకు అసలు అర్థమవదు ఏం చూసాము ఏం చేసామని. సో ప్రత్యేకంగా ఈరోజు క్లాస్ దేని గురించి అంటే, మనం రీవైండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం బృందావన్కి. అండ్ ఇప్పుడు బృందావన్లో మనం ఎక్కడెక్కడైతే వెళ్ళాము, అసలు ఆ ప్లేస్ ఏంటి, ఎందుకు వెళ్ళాము, దానికి సంబంధించిన విశేషతల గురించి మాట్లాడుతూ ఈరోజు క్లాస్ ఉంటుందన్నమాట. సో ఎనీవే, ఒక ఆనందం అండ్ సాటిస్ఫికేషన్ ఏంటంటే, కార్తీక మాసంలో మథురా మండలంలో మనం ఉన్నాము. అది చాలా అంటే, మనం ఏదో పూర్వంలో చాలా మంచి కర్మలు చేసి ఉంటే, లేదు భగవంతుడు ఒక అనుగ్రహం ఉంటే, ఒక వైష్ణవ కృప ఉంటేనే ఇలాంటి సమయంలో మనం బృందావన్ అనే ప్రదేశాన్ని వెళ్ళొచ్చు. ఎందుకు, దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు క్లాస్ మొదలు పెడదాము, ఒక్కసారి మనము భగవంతుడిని గురువుల్ని తలుచుకొని క్లాస్ మొదలు పెడదాము. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవానికి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జయ, సీతారాం లక్ష్మణ్ హనుమాన్కి జయ, శ్రీ శ్రీ గోవర్ణి తాయికి జయ, లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్కి జయ, ప్రహ్లాద్ మహారాజ్కి జయ, గిరిరాజు గోవర్ధన్కి జయ, తులసి మహారాణికి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జయ, ఇస్కాన్ వర్తమాన్ గురువృందకి జయ, హిజ్ హోలీనెస్ జయ పతాక స్వామి గురు మహారాజ్కి జయ, హరే కృష్ణ. సో ఇక్కడ నా ముందు ఇప్పుడుంది ఒక చక్కని పుస్తకం, మథురా మహత్యం, రూపగోస్వామి రాసిన పుస్తకము. యాక్చువల్గా ఈ మొత్తం పుస్తకం చదివితే చాలా అందంగా ఉంది దీని గురించి, కానీ మనం ఈరోజు ఒక్క 4-5 verses ఏదైతే బృందావన్ గురించి, మథురా గురించి, అంటే బృందావన్ అనేసరికి మథురా మండలికి ఒక భాగమే అనుకోండి. అండ్ కార్తీక మాసం భీష్మ పంచక ఉట్టాన ఏకాదశి రోజు మనం బృందావన్లో ఉంటే ఏమవుతుంది దాని గురించి చిన్నగా చెప్పి మనము బృందావన్ యాత్రకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఉంటున్నారు, కృష్ణసలోక్యదోమాషా పూజా స్నానేశ్చ కార్తీక అన్యః పురయస్తత్సమనా భవంతి మథురం వినా. ఎవరైనా ఒకరు కార్తీక మాసంలో అక్కడ బృందావన్లోనే యమునాలో స్నానం చేస్తారు, కృష్ణుణ్ణి పూజిస్తారు, దీపం చూపిస్తారు, సలోక్య అంటే వాళ్ళు భగవద్ధామంని తిరిగి వెళ్ళగలుగుతారు, భగవంతుడితో ఒకే సలోక్య, లోక అంటే ప్లానెట్, సలోక్య అంటే అదే లోకంలో ఎక్కడైతే భగవంతుడు నివసిస్తున్నారో అక్కడ వాళ్ళు ఉండగలుగుతారు అని చెప్తున్నారు. మథురా లాంటి ఇంకొక పుణ్యతీర్థం లేదు అని చెప్తున్నారన్నమాట. ఇంకొకటి అంటున్నారు, యథా మాఘే ప్రయాగ సాత్ వైశాఖే జాహ్నవీ తథా కార్తికే మథురా సేవ్యా తత్రో కర్షా పరో నహి. ప్రయాగలోని మనము ఫిబ్రవరి నెలలో స్నానం చేసుకుంటే మంచిది, గంగాలోని ఏప్రిల్ నెలలో, అలానే కార్తీక మాసం అంటే బృందావన్ ధాములు మథురా మండల్లో మనం స్నానం చేసుకోవాలన్నమాట. తర్వాత అంటున్నారు, మథురాయాం నరే రూర్జే స్నత్వా దామోదరార్చితే కృష్ణ రూపహితే జ్ఞేయా నత్ర కార్య విచారణ. దేర్ ఇస్ నో డౌట్, అసలు సందేహమే లేదు దేని గురించి అండి, సందేహం లేదు. ఎవరైతే దామోదరుడిని కార్తీక మాసంలో మథురా మండలంలోని స్నానమాచరించిన తర్వాత పూజిస్తారు, వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియంగా అవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తున్నారు. ఈ వర్సెస్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, 171, 172, 173, 174, 175. దుర్లభ కార్తికో విప్ర మథురాయాం నిర్ణం ఇహ యాత్రార్చిత స్వకం రూపం భక్తేభ్యా సంప్రయచ్చతి అంటున్నారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ పర్సన్, చాలా కొంతమందికి అవకాశం వస్తుంది. ఏంటి అవకాశము, కార్తీక మాసంలో దామోదర్ని పూజించడం, అది కూడా మథురా మండలంలో. అండ్ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి భగవంతుడి లాగా ఫీచర్స్, అంటే భగవంతుడి తాలూకా రూపము, ముక్కు కళ్ళు చెవులు అచ్చ భగవంతుడిలాగా, అలాంటి ఒక లిబరేషన్ మోక్షం కూడా దొరికే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట. తర్వాత వాళ్ళకి డివోషనల్ సర్వీస్, సేవా చేసే అవకాశం దొరుకుతుంది. భగవంతుడిని కంట్రోల్ చేసే, అంటే భగవంతుడు మనం చెప్పింది ఏం చెప్తే అదే వింటారు, మనం కార్తీక మాసంలో వృందావన ధామ్లో ఉంటే. తర్వాత అంటున్నారు వాళ్ళకి చాలా సేవా చేసే అవకాశం వస్తుంది, ఎవరికి, హరికి. ఇంకా చాలా ఉన్నాయి, 178 మన కంప్లీట్గా క్లాస్ అంతా అదే చదివేయచ్చు. అసలు ఈ వృందావన్లో ఇంకొకటి ఇంపార్టెంట్ చదువుతాను, యాని సర్వాణి తీర్థాని నాద నాద్యాసరం శిచ కార్తీకే నివసంతి అత్ర మథురా సర్వమండలే. అంటే పుణ్య నదులు ఏదైతే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నాయి, ఆ అన్ని పుణ్య నదులు కార్తీక మాసంలో మథురా మండలికి వచ్చేస్తారు, అక్కడే వాళ్ళు నివసిస్తారు. సో ఆ కార్తీక మాసంలో మనం యమునాలో స్నానం చేసుకుంటే అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినట్లే ఉంటుందన్నమాట. సో అలా ఎన్నెన్నో శ్లోకాలు ఈ శ్రీ మథురా మహాత్యంలో రాసి ఉంది. సో ఇది మన సౌభాగ్యం, మనం ఆ టైంకి కార్తీక మాసం. ఇంకా భీష్మ పంచక గురించి కూడా రాశారు, ఇక్కడ ఆ శ్లోకం కూడా ఉంది, పద్మపురాణ నుంచి కూడా ఉంది. ఉత్థాన ఏకాదశి రోజు ఎవరైతే మథురాలో ఉన్నారు, యమునాలో స్నానం చేస్తున్నారు, వాళ్ళు అసలు అంటే ఆ టైంకి మనం వృందావనంలో తీసుకున్న ప్రతి అడుగు ఒక అశ్వమేధ యజ్ఞ చేసినట్లు పుణ్యం ఉంటుంది. వృందావనంలో పడుకుంటే యోగ నిద్రలో ఉన్నట్లు మనకి పుణ్యం వస్తుందన్నమాట. కొంచెమైన ప్రసాదం తీసుకుంటే అది మనకి తరిస్తుంది. కృష్ణ అని ఒకసారి చెప్తే 100,000 కృష్ణ చెప్పిన పుణ్యం వస్తుంది. అలా ఎంత ఎంత ఎంత. అండ్ ఎవరైతే అంటే పూర్వంలో మనం ఒకవేళ ఏమైనా పాపాలు చేసి ఉంటే కూడా అది ఒక నిమిషంలో ఎలా అయితే గడ్డి ఉందనుకోండి, డ్రై గ్రాస్లో మనం కొంచెం ఇలా మ్యాచ్ చేస్తే ఇలా మొత్తం అది ఎంత కాలిపోతుంది. అలానే ఒక్కసారి కృష్ణ ఎవరైనా చెప్తే పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తులు అవుతారు కార్తీక మాసంలో మథురా మండలంలో ఎవరైనా నివసిస్తే. సో అలా ఈ ఉట్టాన మనం అసలు ఉట్టాన ఏకాదశి రోజు ఫస్ట్ మనము వృందావనంలో మథురాలో ఉన్నామన్నమాట. సో దాని గురించి కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. మనందరి యమున స్నానం కూడా చేశాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మొత్తం రీక్యాప్గా విత్ పిక్చర్స్ అన్నమాట. మన ఇంకొక విండోలో మీరందరూ చూస్తే వన్ బై వన్ మనం పిక్చర్స్కి వెళ్దామంటే అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాం, రీవిజిట్ చేద్దాం అన్ని ప్లేసెస్కి, ఎక్కడికి వెళ్ళాము అండ్ దాని మహత్వం ఏంటి. సో ఇప్పుడు మనం మొత్తం మన టూర్లో మనం ఎలా వెళ్ళామో ఆ టూర్ ప్రకారమే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ డే రీచ్ అయిన వెంటనే ఆ రోజు సాయంత్రము, అంటే కొంతమంది ఎవరైతే ట్రైన్లో వచ్చి ఉన్నారో ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మీరు ఆ రోజు సాయంత్రం చేరక మధ్యరాత్రి చేరారు. కానీ ఎవరైతే కొంతమంది ఫ్లైట్స్లోని వేరే ప్రదేశాల నుంచి వచ్చారు వాళ్ళు ఆ రోజు చేరినప్పుడు మనం రెండు ప్లేసెస్కి వెళ్ళాము, ఒకటి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము, ఒకటి ప్రేమ్ మందిర్కి వెళ్ళాము. మీరు ఇప్పుడు ఆ ప్రేమ్ మందిర్ ఒక స్లైడ్ని చూడొచ్చు, ఇదే కదా ప్రేమ్ మందిర్ అని కనిపిస్తుంది. ఇది వృందావన్లో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్, ఒక మంచి భక్తుడు కృపాలు మహారాజుని కట్టిన టెంపుల్. దీని ప్రత్యేకత ఏంటి, మనము వృందావన్ వెళ్ళినప్పుడు చాలామంది ఈ టెంపుల్ని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా కృష్ణ తాలూకా లీలాలు ఒక డయారమాస్ క్రియేట్ చేశారు, చాలా పెద్ద పెద్ద డయారమాస్ అండ్ చాలా అందంగా ఉన్న టెంపుల్ అన్నమాట. అక్కడ ఒకవైపు కృష్ణ అండ్ రాధారాణి రాస్లీల చేస్తూ ఉంటే, ఒకవైపు కృష్ణుడు గిరిరాజ్ గోవర్ధన్ని ఎత్తుతూ ఉంటే, ఒకవైపు కృష్ణ అండ్ రాధారాణి జూలాలో ఉంటే, ఒకవైపు కృష్ణుడు కాళీయదమన్ చేస్తూ ఉంటే, అదంతా కొంచెం మనకి లైవ్గా అవ్వనట్లు కనిపిస్తాయి. అది ఎలా కదులుతాయి డయారమాస, కొంచెం ఏదో మెకానిజంతో వాళ్ళు చాలా అందంగా దాన్ని తయారు చేశారు. తర్వాత అది సాయంత్రం చూస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఏదో సమ్ లైట్ అండ్ సౌండ్ షో లాగా అది ఎలా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఇది వృందావన్లో ఉన్న అన్నిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే అక్కడ మన పరమ గురు మహారాజ్ శ్రీల ప్రభుపాదులు వారు నివసించారు. యాక్చువల్గా చెప్పాలంటే వృందావన్ మనకి ఎందుకు అంత స్పెషల్ అంటే, శ్రీల ప్రభుపాదులు వారు అన్నారు, బాంబే నా ఆఫీసు, మాయాపూర్ నా సాధన చేసిన ప్లేసు, వృందావన్ నా ఇల్లు అని అన్నారనమాట. శ్రీల ప్రభుపాద మాట అన్నారు, ఆయన హౌస్ అది వృందావన్ అనేసరికి శ్రీల ప్రభుపాద ఇల్లు అనమాట. సో ఇది యాక్చువల్గా నేను వృందావన్ వెళ్ళినప్పుడు ఏ రోజైతే మీరు అందరూ గోవర్ధన్ పరిక్రమకి వెళ్ళారు, ఆ రోజు మధ్యాహ్నము నేను ప్రభుజీ ఆటో తీసుకొని ఫస్ట్ కారులో రాధాకుండ దగ్గర రీచ్ అయ్యి ఆటో కూడా కాదు సైకిల్ రిక్షా, యాక్చువల్గా చాలా కష్టంతో ఒక సైకిల్ రిక్షా వస్తే ప్రభుజీ నడుచుకొని వస్తున్నారు. రాధాకుండ్ పరిక్రమ చేయడం నాకు ఒంట్లో బాగాలేదని నేను సైకిల్ రిక్షాలో ఉన్నానమాట. సో మీ అందరికీ తెలుసు ప్రభుజీ యొక్క అలవాటు ఏంటంటే వృందావన్లో ఎవరు కనిపించినా ఫస్ట్ ఆయన ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఆయన అసలు ప్రసాదం ఇస్తే చాలా బాగుందని అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మనకి ప్రసాదం అందుబాటు లేనప్పుడు ఆయన ఏదో ఒకటి ఆ వృందావన్లో ఉన్న విడోస్కి వాళ్ళకి ఎలా ఇస్తూ ఉంటే ఆయన వెనక వస్తున్నారు. నాకు ఒంట్లో బాగాలేదని నేను రిక్షాలో కూర్చున్నాను. సో ఆ రిక్షా వాళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతే ప్రభుజీ నాకు అందలేరు కదా, ఆయన వెనక అందరికీ అలా ఇస్తూ డబ్బులు ఇస్తూ వస్తున్నారు అక్కడ ఉన్న బెగ్గర్స్ అయినా భిక్షుకులైనా బాబాజీలైనా. సో ఈ రిక్షా వాళ్ళు చాలా మంచివాడు, తను వెంటనే దిగిపోయి ఏం పర్వాలేదమ్మా మామూలుగా అయితే అసలు నేను మీకు ఫటాఫట్గా రాధాకుండా దింపేసి ఇంకొక కస్టమర్ తీసుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి, కానీ కొంతసేపు మీతో మాట్లాడాలని ఉందని, నేను ఒక బెంగాలీ పర్సన్ని మీ క్లాసులు చూస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం మీతో కొంతసేపు మాట్లాడాలని అను. అతను దిగి రిక్షా నుంచి అలా మెల్లమెల్లగా నా రిక్షాను తీసుకువెళ్తూ ఎన్ని మంచి మాటలు అన్నాడు. అసలు నేను అనుకున్నాను అయ్యో ఈ రాధాకుండలో ఈ వ్రజవాసితో మాట్లాడడం అసలు నాకు ఎంత ఆనందం అనిపించింది. కుర్రోడే పెద్ద వయసు ఏం లేదు, మేబీ తను ఒక 25 ఇయర్స్ ఉండొచ్చు. సో తను అంటున్నాడు నేను ఇస్కాన్ బెంగళూరులో చాలా సంవత్సరాలు పనిచేసుకున్నాను యాజ్ ఏ లేబర్గా. వాళ్ళు నాకు మా విలేజ్ నుంచి తీసుకువెళ్ళారు, 18,000 నా మంత్లీ జీతము. అయితే ఒక్కసారి మా అందరికీ ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు ఏదో టూర్ చేస్తూ ఉంటే నన్ను కూడా తీసుకువచ్చారు, అందరు లగేజ్లు పట్టుకోవాలి సామాన్లు పట్టుకోవాలని నాకు వృందావన్ తీసుకువచ్చారు. కానీ ఎప్పుడైతే నేను వృందావన్లో అడుగేశాను, ఇక్కడి ప్రదేశాలని చూశాను, క్లాసులు విన్నాను, నాకు అనిపించింది ఇంకా నేను వెనక వెళ్ళను. ఎప్పుడైతే మళ్ళీ ఆఫ్టర్ 6 డేస్ వెనక వెళ్ళే ఇది టైం వచ్చింది, నేను చెప్పాను ప్రభుజీ నేను ఇంకా రాను. వాళ్ళు అన్నారు నీకేమైనా పిచ్చా ఏంటి అలా ఏంటి వదిలేస్తున్నావు, నీకు అక్కడ ఈ నెల జీతం కూడా బాకీ ఉంది వెనక రా అంటే నాకు జీతం వద్దు ఏమొద్దు నేను ఇక్కడే ఉంటాను. అంటే ఇక్కడ నీకు ఎవరు తెలిసిన వారు లేరంటే ఏం పర్వాలేదు, రాధారాణి అందరినీ చూసుకుంటారు, రాధారాణి శరణాగతి ఎవరు తీసుకుంటే వాళ్ళందరినీ చూసుకుంటారు రాధారాణి అని చెప్తూ నేను ఉండిపోయాను మాతాజీ. ఆ తర్వాత చాలా కష్టంతోనే కొంచెం డబ్బులు సంపాదించేసుకుని ఈ రిక్షా అనేది నేను కొనేసుకున్నాను. ఇప్పుడు నాకు నెలకి ఒక 5,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను. నేను అన్నా నాకు 18,000 వదిలేసావంటే పర్వాలేదు, ఆ 18,000 డబ్బులు ఈ 5,000 రాధారాణి కృప, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంతో కొంత డబ్బులతో నేను ప్రసాదం స్వీకరించి మీలాంటి డివోటీస్ అందరినీ యాత్రకి తీసుకువెళ్ళడము, డివోటీస్ ఒక చరణ ధూళిన శిరస్సు మీద ధరించడము, వృందావన్లో ఉండడము అలా చెప్తూ ఈ మాట తన్నాతో చెబుతున్నాడు, తన్నా క్లాస్ ఇస్తున్నాడు. ప్రభుపాద్ అన్నారు కదా వృందావన్ ప్రభుపాద్ ఇల్లు, నేను ప్రభుపాద్ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. నాకు హృదయానికి ఎంత తాకింది, అసలు తను ఎంత బాగా మాట్లాడుతుంది, ఇంకా ఏదో చెప్పు బాబు అని తన దగ్గర వినాలని ఉంది అనమాట. చెప్తూనే ఉన్నాడు. అలా మెల్లమెల్లగా నాకు రాధాకుండ వరకు తీసుకువెళ్ళి మళ్ళీ నేను వెయిట్ చేస్తాను మాతాజీ, మీరు రాధాకుండ నీళ్ళు తీసుకునండి, మళ్ళీ నేను మీ కారు దగ్గర దింపేస్తానని చెప్తూ ఎన్ని మంచి మాటలు అన్నాడనమాట. అది నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే మనం భక్తి చేస్తున్నాం బాగుంది, క్లాసులు వింటున్నాం బాగుంది, కానీ తను ప్రాక్టికల్గా తన జీవితాన్ని కృష్ణ సేవలో కృష్ణ భక్తుల సేవలో ఎంత చక్కగా అంకితం చేశాడు. అసలు మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా మనం ఆలోచిస్తాము నేను నా జీవితాన్ని అంకితం చేస్తే నా FDs అయినా ప్రాపర్టీస్ అయినా నా పిల్లలు, కానీ తను అసలు తన దగ్గర ఏమీ లేనప్పటికైనా ఆ డబ్బులకి లోపడకుండా ఎంత చక్కగా తన జీవితాన్ని ఇది చేసుకున్నాడనమాట. సో నేను అన్నాను వెంటనే నెక్స్ట్ టైం ఇంకా మేము వచ్చినప్పటికైనా తప్పకుండా నువ్వే మా డివోటీస్ని అందరినీ తీసుకువెళ్ళు అని, అంతే తప్పకుండా మాతాజీ అని ఎంత బాగా భాగవతం క్లాసే ఇచ్చేసాడనమాట. సో ఇలా ఈ బృందావన శాఖ ప్రభుపాద ఇల్లు, ప్రభుపాద హౌస్, అండ్ ఇప్పుడు మీరు మీ స్క్రీన్స్లో చూస్తున్నారు ప్రభుపాద సమాధి, అది ఇది మామూలు సమాధి కాదు. మనం మాయాపూర్లో చూస్తున్నాము అది పుష్ప సమాధి, అంటే ఏ పుష్పాలైతే శ్రీల ప్రభుపాద దేహాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన ధరించి ఉన్నారు ఆ పుష్పాలని, తన దంతాలని, కొన్ని కొన్ని వస్తువుల్ని తీసుకుని మాయాపూర్లో సమాధి చేశారు. కానీ వృందావన్లో ఉన్న ప్రభుపాద సమాధి యాక్చువల్ సమాధి, ఆయన దేహాన్ని అక్కడ వాళ్ళు సమాధి ఇచ్చారనమాట. సో ఇది ప్రభుపాద ఒక సమాధి అనమాట. అసలు ఇక్కడ ప్రభుపాదతో మనం మాట్లాడవచ్చు, ప్రభుపాదతో మనం ప్రశ్నించవచ్చు, ప్రభుపాద ఒక బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. నా స్వానుభవాలు చెప్తాను, అసలు ఈ ప్రభుపాద సమాధి దగ్గర నా జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని కొన్ని విషయాలు, నేను ఏమైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి నేను చాలాసారి ప్రభుపాదని ఇక్కడ అడిగాను, చాలాసారి దానికి సమాధానం ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి నేను ఏదో అంటే అన్ని అన్నీ మీతో ఓపెన్గా షేర్ చేయలేను అనుకోండి, కానీ ఒక్కసారి ఒక గంభీరమైన ప్రశ్న శ్రీల ప్రభుపాదకి కార్తీక మాసంలోనే వృందావన్లో ప్రభుపాద సమాధి దగ్గర నిలబడి నేను వెనకెక్కడో ఉన్నాను, ప్రభుపాదకి అడుగుతున్నాను అనమాట, మీరు నాకు ఏదైనా ఒక సంకేతం ఇవ్వండి, నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా, నన్ను ఏం చేయమంటారు, మీరు నాకు మీ ఫ్లవర్ అయినా మీ పూజారి దగ్గరైనా ఏదైనా ఇండికేషన్ వస్తే నేను దీనికి ముందుకు వెళ్తానని చెప్తూ వెనక ఉన్నప్పటికైనా మీరు నమ్మరు, ఆ పూజారి హారతి చేసిన తర్వాత పుష్పాలు అందించిన తర్వాత మామూలుగా తన ఆల్టర్లో నిలబడి అందరికీ పుష్పాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఆ రోజు ఏంటో మళ్ళీ తను దిగాడు, దిగి నా దగ్గరకు వచ్చేసి పుష్పం ఇచ్చేసి వెళ్ళాడనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట. అది అప్పటి నుంచి నాకు ఒక ప్రభుపాద సమాధితో ఒక అనుబంధం అనమాట. నాకు ఎటువంటి డౌట్స్ అయినా ఏదైనా నేను డిసిషన్స్ స్పెషలీ డివోషనల్ లైఫ్లో తీసుకున్న డిసిషన్స్ చాలాసారి ప్రభుపాదకి అక్కడ అడిగాను, ప్రభుపాద దానికి సమాధానం కూడా ఇచ్చారనమాట. సో చాలా చాలా స్పెషల్ ప్లేస్ ప్రభుపాద సమాధి. అదే కాదు, ప్రభుపాద సమాధితో స్పెషల్ మెమరీస్ కూడా ఉన్నాయి. మనము ఆ ఫైనల్ లెసన్ వీడియోలో చూసి ఉంటాము ఎలా శ్రీల ప్రభుపాదకి అలా సమాధి ఇస్తూ ఉంటే ఆ డివోటీస్ ఏడుపులు, ఆ నిమిషం ప్రభుపాద బాడీ మీద ఇలా మట్టి వేస్తూ ఉంటే భక్తులందరూ కీర్తన చేస్తూ ఏడుస్తూ 1977లో ఆ దృశ్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. అలానే కృష్ణ బలరాం టెంపుల్ వెనక మనం వెళ్ళాము, ప్రభుపాద హౌస్, అది ప్రభుపాద ఇల్లు అన్నమాట. సో ప్రతి ప్లేస్లో ప్రభుపాద హౌస్ అనేది లేదు. హైదరాబాద్లో ఉంది, ప్రభుపాద హైదరాబాద్ టెంపుల్ ఇనాగ్రేషన్ చేశారు, మీరు ఇస్కాన్ హైదరాబాద్ అబిడ్స్ టెంపుల్కి వెళ్తే ప్రభుపాద రూమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒక 2 రూమ్స్ ఉన్నాయి. అలానే బాంబేలో కూడా ప్రభుపాద రూమ్స్ ఉన్నాయి, కానీ వృందావన్లో ప్రభుపాద ఇల్లు, కిచెన్ ఉంది, హాల్ ఉంది, ఇంకా లైబ్రరీ ఉంది, వెనక ఒక చిన్న గార్డెన్ ఉంది. అండ్ ప్రభుపాద హౌస్తో కూడా నాకు పర్సనల్ అటాచ్మెంట్, ఎందుకంటే పెళ్ళైన కొత్తలోనే ఫస్ట్ ఇయర్ నేను ప్రభుపాద హౌస్లో సేవ చేసుకున్నానమాట, వృందావన్లో రాధారాణి ఒక షెల్టర్లో. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నాకు అప్పుడే చాలా కొత్త కొత్తగా ఉంది ఇస్కాన్లో. అంటే ఇస్కాన్ అనేది తెలుసు, కానీ అప్పుడు యాజ్ ఎ లైఫ్ మెంబర్గా, యాజ్ ఎ డోనర్గా, యాజ్ ఎ కాంగ్రిగేషన్గా, కానీ ఆ 1 ఇయర్ వృందావన్లో యాజ్ ఎ ఫుల్ టైమ్ డివోటీ నేను ఉండడము ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని కొన్ని హ్యూమరస్ ఎక్స్పీరియన్సెస్ కూడా. ఎందుకంటే నాకు కూడా ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, బుక్ సేల్ చేయాలని కొంచెం మొహమాటగా ఉండేదన్నమాట. అంటే అలా ఎలా ఫోర్స్ చేస్తాం ఎవరికి, అలా ఎలా చెప్తాము తీసుకోమని. సో అక్కడ ప్రభుపాద డిసైపుల్ ఒక ఓల్డ్ లేడీ మాతాజీ ఉండేవారు, ఆవిడ నాకు చాలా బాగా గైడెన్స్ చేశారు. ఇప్పుడు ఆవిడ లేరు, పరంపదించారనమాట. సో నా వయసు కూడా అప్పుడు చాలా చిన్నది, అదే నేను 25 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుతున్నాను. సో అప్పుడు నేను ఎలా చేయాలి అని నేర్పించేవారు, ఎవరు వచ్చినా అడుగు బుక్స్ తీసుకుంటారా, ప్రభుపాద గీత తీసుకుంటారా అని ఎలా నువ్వు మాట్లాడాలి, అమ్మాయి నోరిప్పు అని ఎలా నాకు గట్టిగా చెప్పేవారు అనమాట. నాకు కొంచెం ఇంకా సిగ్గేసి అలా ఎలా చెప్తామని అలా వెళ్ళిపోతున్నట్టు, ఏమవ్వదు చెప్పు చెప్పు అని చెప్తుంటే నేను ఇంకా కొంచెం ఇంకా తీసుకోండి బుక్స్ అని ఎలా చెప్పడం. సో ఆ మెమరీస్ నాకు ఉన్నాయి ప్రభుపాద హౌస్లోనే అనమాట. అఫ్కోర్స్ ఒక హ్యూమరస్ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, నాకు తెలుగు అర్థమవుతుంది అని కొంత వాళ్ళకి తెలియదు కదా. నేను హైదరాబాద్లో కాలేజీలో ఎడ్యుకేషన్ తీసుకున్నాక ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే, అంటే ఇంత స్పష్టంగా మాట్లాడలేను కానీ అర్థం చేసుకోగలుగుతాను తెలుగు వాళ్ళు చెప్తూ ఉంటే. సో కొంతమంది సౌత్ ఇండియా నుంచి వచ్చారు, నేను వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పాపం ఈ అమ్మాయి చూడ్డానికి బాగానే ఉంది, మాట్లాడడం బాగానే ఉంది, ఇంత చిన్న వయసులో ఎందుకు ఇస్కాన్ జాయిన్ అయిపోయి ఉంటుంది, ఏ సమస్య ఉంటుందో ఆవిడ లైఫ్లోనే ఎలా మాట్లాడుతుంటే నాకు బాగా నవ్వు వచ్చిందనమాట. అంటే జీవితంలో సమస్యలు ఉంటేనే ఇస్కాన్ జాయిన్ అవ్వాలన్నమాట, అంత బాగుంటే ఎవరు జాయిన్ అవుతారు, ఇస్కాన్ మూర్ఖులే జాయిన్ అవుతారని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. సో ఇలా కొన్ని కొన్ని మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట. అండ్ నేనున్నప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ ప్రభుపాద హౌస్లోని అన్ని రూమ్స్ ఓపెన్ చేయలేదు, కొన్ని రూమ్స్ ఓపెన్ చేశారు, కొన్ని రూమ్స్ క్లోజ్ ఉన్నాయి, జస్ట్ మేము గోడౌన్ లాగా వాడేవారం. కానీ ఈ మధ్య కాలంలో బాగా డెవలప్మెంట్ అండ్ రినోవేషన్ అయినప్పటికీ మనం ఎన్నో రూమ్స్ చూడగలుగుతున్నాం. ఎంటర్ అయిన ఫస్ట్లోనే ఆ స్క్రీన్ ఉంటుంది, టీవీలో కంటిన్యూస్గా ప్రభుపాద ఇది చూపిస్తున్నారు, తర్వాత మనం ఇటు సైడ్ లెఫ్ట్లో తీసుకుంటే ప్రభుపాద లైబ్రరీ ఉంది, ఇంకా ముందుకెళ్తే ఆ బెడ్ ఉంది. ఎక్కడైతే 14th November 1977 evening 7:25 ఆ బెడ్ మీదే ప్రభుపాదు ఫైనల్గానే కృష్ణుణ్ణి తలుచుకుంటూ అలా ఆయన దేహాన్ని వదిలేశారు. కవిరాజు వచ్చి శ్రీల ప్రభుపాద ఒక ముక్కు దగ్గర కాటన్ పెట్టుకున్నాడనమాట, అంటే చెక్ చేయడానికి గాలి వస్తుందా లేదా అని. అప్పటికి యాక్చువల్గా తను ప్రభుపాద ఒక నర్వ్స్ చెక్ చేసుకుని చెప్పేశాడు ఇంకా పోయారని, కానీ గోపాలకృష్ణ స్వామి మహారాజ్, భక్తిచారు స్వామి వాళ్ళందరూ అప్పుడు అక్కడ ఉన్నారు, ప్రభుపాద సెక్రటరీ సర్వెంట్స్ కదా వాళ్ళు. అప్పుడు గోపాలకృష్ణ మహారాజ్ చాలా గట్టిగానే ఆ కవిరాజ్ని పట్టుకొని ఇంకోసారి చెక్ చేయి అని ఆయన అసలు అది నమ్మలేకపోతున్నారు, ప్రభుపాద వెళ్ళిపోయారు మన వదిలేశారని. అప్పుడు మళ్ళీ ఆ కవిరాజ్ తిరిగి వచ్చి కాటన్ కొంచెం ముక్కు దగ్గర పెట్టి ఇంకా ప్రాణం లేదని చెప్పినప్పటికీ ఒకేసారి గట్టిగా భక్తులందరూ ఏడుపులు అనమాట, ప్రభుపాద మనకి వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే సీన్ ఇప్పుడు మీరు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, డివోటీస్ అందరు ఏడవడము. అండ్ యాక్చువల్గా దీని గురించి ఒక చక్కని బుక్ కూడా ఉంది, మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు చదవండి, ప్రభుపాద్ ఇన్ వృందావన్. ఇన్ఫ్యాక్ట్ పూర్తి పేరు ప్రభుపాద్ మెమరీస్ ఇన్ వృందావన్. చాలా అందంగా ఉంది. ఎప్పుడైతే ఆ ఇస్కాన్ వృందావన్కి 40 ఇయర్స్ కంప్లీట్ అయింది, చాలామంది ప్రభుపాద్ డిసైపుల్స్ వాళ్ళు ఒక మధురమైన జ్ఞాపకాలు షేర్ చేశారు యాజ్ ఏ స్పీచ్ కానీ వృందావన్ టెంపుల్లో. దాన్ని అంతా ట్రాన్స్క్రైబ్ చేసేసి ఒక పుస్తకం రిలీజ్ చేశారు. అసలు మనం అది చదివితే, మనం ఇలా చదువుతుంటే మనకు కూడా కళ్ళ నుంచి ఇలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎలా ఆ టైంలోని భక్తులు ఒక మనోభావాలు, వాళ్ళ యొక్క ఇమోషనల్ ఫీలింగ్స్ అనమాట, వాళ్ళు నమ్మలేకపోతున్నారు ప్రభుపాద్ నిజంగా మనని వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో ఒక 1 or 2 డివోటీస్ చెప్తున్నారనమాట, మేము అసలు కుకింగ్ చేసుకుంటూ ఉంటున్నాము, ఓకే ప్రభుపాద్కి బాగాలేదు కానీ నిజంగా మనని వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు. ఇంకొక డివోటీ అంటే ఈవినింగ్ 7:25 ప్రభుపాద్ పరమపదించారు, సో ఇంకా సంధ్యారతి అవుతుంది, తులసి ఆరతి అయ్యింది, తన వరకు ఆ న్యూస్ కూడా వెళ్ళలేదు ప్రభుపాద్ పరంపదించారని. తను ఇంకా మామూలుగానే అన్ని సర్దుకొని కర్టెన్ ఓపెన్ చేసేసి శంఖు మోగుతూ ఉంటే, వీళ్ళు ఎప్పుడైతే ప్రభుపాద్ దేహాన్ని త్యాగం చేసుకున్నారో, ప్రభుపాద్ ఒక మృత శరీరాన్ని పల్కీలో పెట్టేసి వెంటనే దర్శనానికి తీసుకువెళ్లారు. అంటే గౌడియామఠలో నుంచి వచ్చిన స్వామీజీల దగ్గర వాళ్ళు అభిప్రాయం తీసుకున్నారు ఏం చేయమంటారు, ఎందుకంటే వీళ్ళందరూ చాలా యంగ్స్టర్స్ అండ్ వాళ్ళకి అసలు ఏం చేయాలి కూడా ఐడియా లేనప్పటికీ ఆయన అన్నారు ఫస్ట్ దర్శనానికి తీసుకువెళ్ళండి. సో ఆ శరీరాన్ని పల్కీలో తీసుకువెళ్ళి పూజారి ముందు అలా నిలబడి ఎప్పుడైతే తన కర్టెన్ ఓపెన్ చేసి అదే ఆ శంఖం మోగించినప్పుడు తనకు అర్థమైంది, ఓ ఇది ప్రభుపాద మృత శరీరం, ప్రభుపాద లేరు ఇప్పుడు అంటే అక్కడికక్కడ ఆల్టర్లోనే తను స్పృహ తప్పి పడిపోయాడు. మళ్ళీ తన్ని ఎవరో పట్టుకొని మళ్ళీ ఇంకొక డివోటీ చేత ఆర్తి చేపించారు. అంటే ప్రభుపాద అంటే అంత పిచ్చి ఉండేది అందరికీ అనమాట, అంటే ఆయన లేరు అంటే మేము ఎలా బ్రతకాలని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, మా ప్రాణమే పోయింది ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి, ఎలా అందరూ పెద్ద శవాల్లాగా తయారైపోయారన్నమాట అక్కడ వృందావన్ టెంపుల్లోనే. సో మనం ఎప్పుడైతే ఆ ప్రభుపాద హౌస్ లోపల ఎంటర్ అవుతాం ఆ ఫీలింగ్స్ మనకి ఉంటాయన్నమాట, ఇదే ప్రభుపాద మంచము, ప్రభుపాద టైప్ రైటర్, ప్రభుపాద గమ్చా వాడింది, ప్రభుపాద ఒక ఈజీ చైర్ ఎక్కడైతే ఆయన కూర్చున్నారు, గార్డెన్, అసలు ఆ చిన్న గార్డెన్ మీరు గమనిస్తే ఒక చిన్న ఫౌంటైన్ ఉంది అక్కడ ప్రభుపాద కూర్చున్న ప్లేస్, ఎక్కడైతే ఒక్కొక్కసారి ఆయనకి దోమలు కట్ చేసినప్పుడు ఆయన అరిచారు ఏంటి మీరు సరిగ్గా ఫ్యాన్ చేయట్లేదు. సో అన్ని అండ్ ప్లస్ టెరెస్ కూడా ఉంది ప్రైవేట్ గానీ పర్సనల్ ప్రభుపాద రూమ్ పైన టెరెస్ ఎక్కడైతే ఆయన కూర్చుని అహోరాత్రిలు అనువాదం చేశారు, ఆయన రూమ్లో కూడా అందరూ పడుకుంటుంటే హ్యాపీగా, తను మాత్రం రాత్రంతా మన కోసం, ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఆయన చూడలేకపోయామో మన అందరి కోసం ఆయన ఎన్నో పుస్తకాలు రాసి వెళ్ళారు, మనం ఆయనతో మాట్లాడవచ్చని, మనం ఆయన చెప్పిన మాటలు వినొచ్చని. సో ఇది ప్రభుపాద హౌస్. అండ్ యాజ్ ఇట్ ఈస్ కృష్ణ బలరాం టెంపులే చాలా స్పెషల్ టెంపుల్, ఎందుకంటే అప్పుడులోనే 1970s చాలా తక్కువ టెంపుల్స్ ఉన్నాయి. మేబీ భువనేశ్వర్లో మనకు ల్యాండ్ వచ్చింది, హైదరాబాద్లో టెంపుల్ ఇనాగ్రేట్ అయ్యి ఉంది, బాంబేలో ల్యాండ్ ఉంది, ఇంకెక్కడ మాయాపూర్లో అంతే. అండ్ 1975 ఏప్రిల్ శ్రీరామనవమి రోజు ఈ వృందావన్ టెంపుల్ ఇనాగ్రేషన్ అయ్యింది. అండ్ ప్రభుపాద ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారనమాట, ఆయనంత గ్రాండ్గా వ్రజవాసీలు అందరూ వచ్చేసి ఆయన్ని మెచ్చుకున్నారు. సో ఆయన కోసం అది చాలా చాలా స్పెషల్ టెంపుల్. అండ్ మీరు చూస్తే మొత్తం ప్రపంచంలోనే కృష్ణ బలరాం డీటీస్ అనేసరికి మనకి చాలా తక్కువ టెంపుల్స్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా వచ్చాయంటే తెలియదు, అఫ్కోర్స్ ఒకటి ఉంది మనకి హైదరాబాద్ మెడ్చల్లో కృష్ణ బలరాం, కానీ ప్రభుపాదల వారు వృందావన్లో ప్రత్యేకంగా కృష్ణ బలరాం విగ్రహాన్ని మధ్యలో స్థాపించారు. మీరు గమనిస్తే అన్ని టెంపుల్స్లో రాధాకృష్ణ మధ్యలో ఉంటారు, ఇక్కడ మీరు చూస్తే రాధా శ్యామ సుందర పక్కనే, గౌర్నితాయి పక్కనే, మధ్యలో కృష్ణ బలరాం. ఎందుకంటే మనం ఎక్కడైతే మన ఇస్కాన్ టెంపుల్ ఉంది ఆ ప్లేస్ని రమణ్ రేతి అంటారు. సో రమణ్ రేతి అంటే ఏ ప్రదేశం అంటే ఎక్కడైతే కృష్ణ బలరాం ఆడుకున్నారు ఒకరి మీద ఒకరు పడిపోవడం, యుద్ధము, మల యుద్ధము, ఏదేదో ఆటలు ఆడుకున్న ప్లేస్ అనమాట కృష్ణ బలరాం అండ్ గోప బాలుకులు. సో దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ టెంపుల్ పేరే కృష్ణ బలరాం టెంపుల్ అండ్ కృష్ణ బలరామే ముఖ్య ఇంపార్టెంట్ డీటీస్ అనమాట ఆ టెంపుల్లోనే. సో ఇది చాలా చాలా స్పెషల్ టెంపుల్ అండ్ మీరు గమనిస్తే ఆ డిజైన్ కూడా చాలా యునిక్గా ఉంటుంది, మధ్యలో ఆ కోర్ట్ యార్డ్ అండ్ కోర్ట్ యార్డ్లో ఆ తమిళ తమల వృక్షము, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నమాట. నేనే 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, దాని ముందు నుంచి ఉంది. అండ్ సాయంత్రం ఆ దామోదర ఆర్తి, అంతమంది డివోటీస్ అక్కడ దామోదర ఆర్తి చేయడము, గోపిగీత్ పాడడం, అసలు ఎంత అంత అందంగా ఉందన్నమాట. సో మనము ఆ రోజు కృష్ణ బలరాం టెంపుల్ చూసాము, అండ్ ప్రభుపాద హౌస్ చూసాము, ప్రభుపాద సమాధిలో దర్శనం తీసుకున్నాము. వెనక గెస్ట్ హౌస్ కూడా ఉంది, గోవిందాస్ ఉంది, కాకపోతే చాలా చాలా రష్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే చాలా స్పెషల్ టెంపుల్ వృందావన్లో. మీరు ఒకటి గమనిస్తే వృందావన్లో థౌజండ్స్ ఆఫ్ టెంపుల్ ఉన్నాయి, కానీ కృష్ణ బలరాం టెంపుల్ లాంటి రష్ ఎక్కడా ఉండదు. అంటే ఆ టెంపుల్ ఒక వైబ్రేషన్, అక్కడ అసలు ప్రభుపాద ఒక ఉపస్థితి మనకి, మనం అది దాన్ని ఫీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రోజు అది మనకు అయ్యింది వృందావన యాత్ర. మరుసటి రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము, మనం మరుసటి రోజు మనము గోస్వామి టెంపుల్స్కి వెళ్ళాము. సో మరుసటి రోజు మార్నింగ్ మనము అన్నీ గోస్వామి టెంపుల్స్ స్టార్ట్ చేసాము, అది కూడా విత్ ఫుల్ రష్. మామూలుగా అయితే మనం కాళీయ దహతోనే మొదలు పెడతాం, కానీ నేను అనుకోవడం మనము రాధా శ్యామ్ సుందరు గోవిందీతో, రాధా గోవింద్ టెంపుల్తో మనం మొదలు పెట్టాము. సో ఈ ఈ గోస్వామి టెంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్. సో యాక్చువల్గా ఈ గోస్వామిలకి ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు ఆదేశించారు, ఉపదేశించారు, ఏమని, మీరు వృందావనకి వెళ్ళండి, అక్కడ ఏ ఏ టెంపుల్స్ అయితే ఇప్పుడు లుప్తమైపోయాయి మళ్ళీ దాన్ని ఆవిష్కరించుకోండి, అండ్ పుస్తకాలు రాయండి, అండ్ మీ ఒక వ్యవహారంతో భక్తుడు ఎలా ఉండాలి అందరినీ బోధించండి. సో ఇది అంతా వాళ్ళు పూర్తి చేశారు గోస్వామిలు. సో యాక్చువల్గానే ఈ డీటీస్ అని టెంపుల్స్ ఏదైతే మనం చూస్తున్నాం, ఇది ఏం మామూలు విగ్రహాలు కాదు. ఈ విగ్రహాలు ఎవరంటే వజ్రనాభ, కృష్ణ తాలూకా గ్రేట్ గ్రాండ్ సన్. తనేంటంటే, సి ఆ రోజుల్లో వజ్రనాభ ఉన్నప్పుడు కృష్ణుడిని ఎవరు చూడలేదు కదా, ముందే కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు మాత్రం కృష్ణుడిని చూశారు, ఎవరంటే ఉత్తర. ఉత్తర ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ని కాపాడారు కృష్ణుడే. సో ఉత్తర అయితే ముఖాముఖి కృష్ణుడిని చూసింది. సో అందు గురించి వజ్రనాభ మహారాజ్ ఎప్పుడైతే ఆ విగ్రహాల్ని తయారు చేపిస్తున్నారు విశ్వకర్మ దగ్గర, అప్పుడు ఉత్తరమాతకు అడిగారు, ఇది కరెక్టేనా ఈ విగ్రహాలు, మీరైతే కృష్ణుడిని ముఖాముఖి చూశారు కదా, కృష్ణుడు ఇలానే ఉంటారంటే. అప్పుడు ఉత్తరమాత గమనించి, ఎస్ ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్, కృష్ణుడు ఇలానే ఉండేవారు అని ఆవిడ చెప్పారనమాట. సో విశ్వకర్మ ఎన్నో విగ్రహాలని తయారు చేశారు, ఆ విగ్రహాలకి సంబంధించిన పెద్ద పెద్ద గుడులు కట్టడం అయ్యింది, స్థాపించడం అయింది, అంత చాలా బాగుంది. కానీ కొన్నాళ్ళకి అన్ని పోయాయి, విగ్రహాలు లేదు, టెంపుల్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఆ విగ్రహాలు ఏది, ఆ పేర్లు అయితే తెలుసు, కానీ విగ్రహాలు కనిపించట్లేదు. సో అందుగురించి ఈ గోస్వామిలందరూ చాలా బాధపడేవారు, ఆ విగ్రహాలని ఎక్కడి నుంచి వెతుకోవాలి, ఏం చెయ్యాలి, ఎవరు మమ్మల్ని చెప్తారా విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని అయితే ఏదో చెట్టు కింద మట్టి కింద ఎక్కడో ఉన్నాయి, తెలియదు. సో ఒకసారి రూప గోస్వామి ఇలా చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నారనమాట, నాకు ఎప్పుడు దొరుకుతాయి ఆ విగ్రహాలు, విశ్వకర్మ తయారు చేసిన విగ్రహాలను ఇలా స్పెషలీ రాధా గోవిందుని ఆయన వెతుకుంటున్నారనమాట. సో ఇలా ఆయన ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చి, బాబా మీరు అలా ఎందుకు అలా ఏడుస్తున్నారంటే నీకు ఎలా అర్థమవుతుంది, మాకు చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆదేశాన్ని నేను పాటించలేకపోతున్నాను, నాకు ఆ గోవింద విగ్రహాలు కావాలంటే. అంతేనా చిన్న విషయం, నాకు అడగవలసింది నాకు తెలుసు ఎక్కడున్నాయి, నీకు ఎలా తెలుసు అంటే నేను రోజు ఈ పాలు అందరి ఇంట్లో వెళ్ళి వెళ్ళి ఇస్తూ ఉంటే నేను ఒకటి గమనించాను, ఒక ఆవు మాత్రము ఏదో ఒక చిన్న టిలాలాగా ఉంది, దానిపైన వెళ్ళి ఎవరు దాన్ని టచ్ చేయకుండానే అలా పాలు ఇస్తూ ఉంటుంది, అక్కడ ఏదో ఉంది అని నాకు డౌట్గా ఉంది, మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి, మేబీ లోపల విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి తను వెళ్ళిపోతారు. అప్పుడు రూపగోస్వామి కొంతమందిని తీసుకువెళ్ళి అక్కడ తవ్వుతూ ఉంటే అక్కడ రాధగోవింద విగ్రహాలు దొరుకుతాయన్నమాట. అప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోయి ఈ రాధగోవింద ఒక అభిషేకము అన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఆయన ఏంటంటే టెంపుల్ ఏమి కట్టలేదు, అప్పుడు ఒక చిన్న ఆయన గుడుసులోనే రాధగోవింద్ని సేవ చేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు రఘునాథ భట్టగోస్వామిని పంపించారనమాట, నువ్వు వెళ్ళి అతనికి హెల్ప్ చేయనమాట. సో రఘునాథ భట్టగోస్వామి ఆయన చాలా మంచి క్లాసులు ఇచ్చేవారనమాట. అంటే ఆయన భాగవతం క్లాసులు చెప్పారంటే ఆ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్వాసం తీసుకోవడం కూడా మర్చిపోతారు, అలా అందరూ ఉండిపోతారనమాట, ఫ్రోజ్ అయిపోతారు, ఎంత చక్కగా ఆయన మాట్లాడతారు. సో ఈ రఘునాథ భట్టగోస్వామికే ఒక శిష్యుడు ఉన్నాడు, ఎవరైతే అక్బర్ దగ్గర పనిచేస్తున్నారు, మాన్సింగ్. సో తను మానసింగ్కి చెప్పాడనమాట, చైతన్య మహాప్రభు నాకు ఆదేశించారు, నాకు ఒక మంచి టెంపుల్ కట్టాలని ఉందంటే మానసింగ్ మాట ఇచ్చాడు, నేను కడతాను, నేను హెల్ప్ చేస్తాను అని అన్నాడు. సో ఫస్ట్ అయితే రఘునాథ భట్ట గోస్వామికి ఇంకొక డిసైపుల్ చేత చిన్నది కట్టిపించారు. కానీ తర్వాత మానసింగ్ ఏం చేశాడంటే, ఎప్పుడైతే తను కొన్ని యుద్ధాలు గెలిచాడు అప్పుడు అక్బర్ హ్యాపీ అయ్యి, బాబు చాలా యుద్ధాలు నా గురించి నువ్వు గెలిచావు, నీకు ఏం కావాలి అడుగు నేను ఇస్తానంటే, నా పర్సనల్గా ఏమి వద్దు, నాకు కృష్ణుడికి టెంపుల్ కట్టాలని ఉంది, నాకు వృందావనంలో స్థలం కావాలంటే ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అక్బర్ ఆ రోజుల్లో ఇచ్చారనమాట. అప్పుడు అక్కడ ఇప్పుడు మనకి ఆ ల్యాండ్స్ కనిపించట్లేదు, కొన్ని అమ్మబడాయి, కొన్ని ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారు, కానీ అప్పటికి ఎంత ల్యాండ్ ఉండేదన్నమాట. అప్పుడు అక్బరే ఈ పింక్ స్టోన్లు ఆ రోజుల్లో అంత సులభంగా దొరకదనమాట. ఇది ఈ పింక్ స్టోన్స్ ఏంటంటే ఆ ముస్లిం రాజుల యొక్క రాజభవనాల కోసం తీసుకొచ్చిన స్టోన్స్తోనే కొన్ని ఇక్కడ ఈ టెంపుల్ కోసం పంపించి ఈ పింక్ స్టోన్తోని రాధాగోవింద టెంపుల్ కట్టడం స్టార్ట్ అయింది. అండ్ ఎంత వైభవంగా అంటే కొన్ని వేలాది ఎలిఫెంట్స్, లేబర్స్ అందరూ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. కానీ కూడా రూపగోస్వామి యొక్క జీవిత కాలంలో ఇది కంప్లీట్ చేయలేకపోయారు. రూపగోస్వామి తర్వాత జీవగోస్వామి దీన్ని కంటిన్యూ చేసి చాలా వైభవమైన టెంపుల్ కట్టారు. అండ్ ఇప్పుడు మనం చూసాం మొన్న, అది ఓన్లీ 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఆ టెంపుల్ 7 ఫ్లోర్స్, చాలా పెద్దది. కాకపోతే సమస్య ఏమొచ్చిందంటే, ఒకసారి ఔరంగజేబ్ ఒకసారి ఔరంగజేబు ఆగ్రాలో తన భవనం పైన ఉన్నప్పటికీ తను దూరం నుంచి ఏం గమనించాడంటే, నా భవనము అన్నిటికైనా పైన ఎత్తుగా ఉంటుంది కదా, నాకు అందరు కనిపించాలి పౌరులు, కానీ ఇదేంటి నా భవనంకైనా ఎత్తుగా ఏదోటి ఉంది, దాని ఒక దీపం కనిపిస్తుంది, ఏదది అని అడిగితే అందరు సేవకులు వచ్చి అది గుడి అండి అంటే, గుడియా, దాన్ని పగలగొట్టేయండి అంటే, ఇప్పుడు వెళ్ళమంటారంటే, లేదు సరే రేపు పొద్దున వెళ్ళి దాన్ని మొత్తం పగలగొట్టేయండి అంటే సరే అన్నారు. సో రాత్రి ఇచ్చిన మెసేజ్, కొంతమంది ఎవరైతే సైనికుల్లో భక్తులుగా ఉన్నారో వాళ్ళు ఆ రాత్రి ఆగ్రా నుంచి ఇమీడియట్గా వృందావన్ వచ్చేసి చెప్పారు, ఇలా రేపు మేమందరం వస్తున్నామండి, టెంపుల్ని పగలగొడతాము, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అంటే, వెంటనే రాధాగోవింద విగ్రహాలని తీసుకొని ఎవరైతే అక్కడైతే ఏదైతే ఉన్నాయి రాధాగోవింద పారఫనేలియాసు పూజారీలు వాళ్ళందరూ పారిపోయారు, జైపూర్కి పారిపోయారు. వెంటనే ఒకరోజు జైపూర్కి చేరలేదండి, దానికి ఇంకొక కథ ఉంది, ఇంకొక క్లాస్ పెట్టుకోవాలి. ఎలా కొన్ని సంవత్సరాలు పడింది వాళ్ళకి జైపూర్ రీచ్ అవ్వడానికి, ఎందుకంటే ఒక 2 డేస్ కొంచెం ట్రావెల్ చేస్తారు, జంగల్ లోపల దాక్కుంటారు, మళ్ళీ బయటకు వస్తారు రోడ్ మీద, మళ్ళీ కొంచెం ట్రావెల్ చేస్తారు, మళ్ళీ జంగల్ లోపలికి వెళ్ళిపోతారు. అలా కొన్నాళ్ళకి వాళ్ళు జైపూర్ రీచ్ అయ్యి అప్పుడు జైపూర్లో ఉన్న రాజా వాళ్ళని కాపాడుకుని ఆ విగ్రహాలకి ఒక పెద్ద టెంపుల్ కట్టించారు తన రాజభవన్ పక్కనే. ఇప్పుడు కూడా మనం జైపూర్కి వెళ్తే రాధా గోవింద టెంపుల్ అంటే చాలా ఫేమస్, అక్కడ ఉన్నాయి ఆ విగ్రహాలు. అయితే మనం చూసిన విగ్రహాలు ఏంటంటే, ఇప్పుడు మనం బృందావన్ వెళ్ళినప్పుడు చూసిన విగ్రహాలకి ప్రతిభూ విగ్రహ అంటారు, అంటే ఆ విగ్రహాలు అయితే వెళ్ళిపోయాయి, ఆ విగ్రహాలాగానే అచ్చు సేమ్ తయారు చేసేసి మనం పూజిస్తున్నాం ప్రతిభూ విగ్రహ, వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ. అయితే మనం చాలా టెంపుల్స్ చూసాం కదా, మీకు ఎలా గుర్తొస్తుంది మాతాజీ రాధాగోవింద టెంపుల్ అంటే ఏది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిక్చర్ చూడండి, మీ స్క్రీన్ మీద ఉంది. సెకండ్ థింగ్, మీ అందరికీ గుర్తుంటే మనం వెళ్ళినప్పుడు మన ట్రిప్లో టూర్లో ఉన్న ఒక డివోటి తాలూకా స్పెక్స్ ఎవరో కోతి తీసేసుకున్నాడు, ఆయన అందరూ తన్ని బాగా మతమాలుతున్నారు, బాబు అతను ఇవ్వట్లేదు. సో మీకు గుర్తుంటే చాలామంది కోతీలు ఉన్నారు. అండ్ తర్వాత మీకు గుర్తుంటే మనం దర్శనం చేసిన వెంటనే బయటికి వచ్చి ఫోటో తీసుకుంటామంటే అక్కడ ఉన్న ఆ పండాలు మన మీద అరుస్తున్నారు, ఎందుకు మీరు అందరు ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి మీరు ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు. అండ్ తర్వాత ఆ పూజారి కూడా మనకి లోపల ఆహ్వానిస్తే, కొంతమంది నాతో పాటు మనం గర్భగుడి లోపలికి కూడా వెళ్ళాము, మెట్లు ఉన్నాయి. సో అది రాధా గోవింద టెంపుల్ అనమాట, రూపగోస్వామి ప్రాణధన, రూపగోస్వామి యొక్క ప్రియమైన విగ్రహాలు రాధా గోవింద. సో మనం రాధా గోవింద దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము, రాధా గోవింద టెంపుల్ తర్వాత రాధా దామోదర్ టెంపుల్ లేదు, గోకులానంద టెంపుల్కి వెళ్ళాము. నాకు వరుసగా గుర్తులేదు అన్ని టెంపుల్స్ ఎలా వెళ్ళాము, ఎందుకంటే మనం అందరూ ఆటోస్లో ఉన్నాము, ఫటాఫట్గా అన్ని టెంపుల్స్ మనం దర్శనం చేసేస్తూ వెళ్ళాము. ఆ రాధారమణ్ టెంపుల్ అనుకుంటాను. ఆ తర్వాత మనం రాధారమణ్ టెంపుల్ వెళ్ళాం. రాధారమణ్ టెంపుల్ కూడా చాలా స్పెషల్. సో అది గోపాల్ భట్ట గోస్వామి విగ్రహాలు. సో ఈ గోపాల్ భట్ట గోస్వామి ఎవరంటే, ఆయన సౌత్ ఇండియా నుంచి, మన శ్రీరంగం నుంచి. శ్రీరంగంలో ఆయన నాన్నగారు వెంకట భట్ట, ఆయన ఒక పూజారి, హెడ్ పూజారి రంగనాథ్ టెంపుల్కి. సో చతుర్మాసం టైంకి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు 4 నెలల పాటు శ్రీ రంగనాథ టెంపుల్ పూజారి ఇంట్లో ఉన్నప్పటికీ వెంకట భట్టదాల ఒక కొడుకు గోపాల్ భట్ట గోస్వామి, అతను చిన్న బాబు, చైతన్య మహాప్రభుకి చక్కగా సేవని అందించాడు. సో చతుర్మాసం అయిపోయింది కదా, ఇప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోతాడంటే గోపాల్ భట్ట చాలా ఏడ్చారు. నాకు మీరే కావాలి, నేను మీతోనే ఉంటాను అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారు, అలా కాదు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ఇప్పుడు నువ్వు నీ నాన్నగారి దగ్గర ఉండు, తనకి చక్కని సేవ అందించు, ఎప్పుడైతే నీ నాన్నగారు పరంపదిస్తారు కదా అప్పుడు నువ్వు వృందావానికి వచ్చాయని అన్నారనమాట. సో గోపాల్ భట్ట గోస్వామి చక్కగా ఆయన ఎలా చెప్తే అలానే వాళ్ళు తల్లిదండ్రుల్ని సేవ చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా పరంపదించారో ఆయన వృందావానికి వచ్చేసారు. వృందావనం వచ్చిన తర్వాత కూడా ఆయన ట్రావెల్ చేస్తున్నారనమాట. సో ప్రచారం చేస్తూనే కొన్నప్పుడుకి నేపాల్ రీచ్ అయిపోయారు. నేపాల్లోని ముక్తినాథ్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ గండకి నది ఉంది. ఆయన నదిలో స్నానం చేస్తూ ఉంటే మామూలుగానే ఆ రోజుల్లోనే గోస్వామిలు అంటే వాళ్ళ దగ్గర ఏం పెద్ద ఏముండదు, కానీ కుండలు ఒకటి ఉంటుంది అనమాట. దేంట్లో అయితే వాళ్ళు నీళ్ళు తాగడానికి పట్టుకొని తిరుగుతారు, లేదంటే స్నానం చేయడానికి వాడతారనమాట. సో ఆయన అలా జస్ట్ నీళ్ళు పట్టుకుంటుంటే దాని లోపల శాలిగ్రామ్ శిలాస్ వచ్చేసాయి. మనకి ఇప్పటికీ కూడా గండకి నదిలో శాలిగ్రామ్ శిలాస్ చాలా ఉంటాయన్నమాట. నేపాల్ వెళ్తే చాలామంది ఆ శాలిగ్రామ్ శిలలు కొంటారనమాట. సో శాలిగ్రామ్ శిలలు వచ్చినప్పుడు తను అనుకుంటున్నాను, నా దగ్గర ఏమీ లేదు, ఈ శాలిగ్రామ్ శిలలకి నేను ఎలా సేవని అందిస్తానని, క్షమించండి అని చెప్పి మళ్ళీ దాన్ని పంపేశారు. మళ్ళీ చేసి మళ్ళీ వచ్చే శాలిగ్రామ్ శిల, నేను ఎలా చెప్పాలి, నాకు సేవ చేసి ఏ నాకు నా దగ్గర ఏం సౌకర్యాలు లేదు, నేను ఎలా తిరుగుతున్నారు ఒక ఇంట్లో నుంచి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం, నేను ఎలా మిమ్మల్ని చూసుకుంటారని మళ్ళీ పంపేశారు. మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పటికి తనకు అర్థమైంది, ఈ శాలిగ్రామ్ శిలలు నన్ను వదలరు, వీళ్ళని నేను సేవ అందించవలసిందే అని. అప్పుడు వాళ్ళని తీసుకొని ఆయన వృందావనకు వచ్చేసారు. సో వృందావనంలో ఇప్పుడు ఆయన ఆ శాలిగ్రామ్ సేవకి శాలిగ్రామ్ శిలలకి సేవ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఒకరోజు ఏమైందంటే నరసింహ చతుర్దశి రోజు ఒక చాలా పెద్ద ధనవంతుడు వచ్చాడు అక్కడికి. వచ్చి తనేంటంటే అందరూ అంటే అక్కడ ఉన్న గోస్వామి టెంపుల్స్కి అక్కడ ఉన్న విగ్రహాలందరికీ ఆయన బట్టలు గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. సిల్క్ బట్టలు చాలా బ్యూటిఫుల్, వెల్వెట్ అండ్ సిల్క్ అండ్ ఆభరణాలు అందరికీ ఇలా పంచుతూ ఉంటే గోపాల్ భట్ట గోస్వామికి ఒక ఆలోచన వచ్చింది, అయ్యో అందరు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, విగ్రహాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి, కానీ నాకు విగ్రహమే లేదు, శాలిగ్రామ్ శిలా ఉంది, నాకు కూడా ఒక విగ్రహం ఉంటే దానికైతే కాలు చేతులు ముక్కు కళ్ళు ఉంటే నేను కూడా అందంగా రోజు కొత్త కొత్త శృంగారం చేసి అందంగా డెకరేట్ చేసి ఎంత బాగుండేదో అని అనుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్న ఎప్పుడైతే ఇప్పుడు శాలిగ్రామ్కి పూజ చేయాలి, ఒక శాలిగ్రామ్ లేదు, 12 లో 11 ఉంది, ఓ శాలిగ్రాము రాధారమణ రూపంలో మారిపోయింది. తను ఆశ్చర్యపోయాడు అనమాట, అయ్యా కృష్ణ ఎంత దయనీయుడు, నేను ఎప్పుడైతే అలా ఆలోచించానో వెంటనే ఆయన దామోదర శిల ఏదైతే ఉండేది అది విగ్రహం కింద మారిపోయిందనమాట. అప్పుడు ఆయన చాలా ఆనందించి వెంటనే రూపగోస్వామికి సనాతన గోస్వామికి అందరినీ పిలిచేసి, ఇగో చూడండి నా శాలిగ్రామ శిల విగ్రహ రూపంలో మారిపోయిందంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోయి వెంటనే ఆ వస్త్రాలతోనే మంచి మంచిగా కొత్త కొత్త బట్టలు స్టిచ్ చేసి అలంకారం చేసేసి ఆయన చాలా ఆనందించారనమాట. ఆయన అప్పుడు ఆయన ఒక పెద్ద గుడి కట్టించారనమాట గోపాల్ భట్ట గోస్వామి ఈ రాధారమణ్ విగ్రహాల కోసం అనమాట. యాక్చువల్గా ఈ రాధారమణ్ విగ్రహాలు మీరు చూస్తే ఈ వృందావనంలో ఉన్న అన్ని విగ్రహాలకైనా చాలా ఏం చెప్పాలంటే బుజ్జిగా అందంగా ఉంటారు, చాలా స్వీట్గా ఉంటారు. యాక్చువల్గా ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ విగ్రహాల తాలూకు పెదవులు ఒక్కొక్కసారి క్లోజ్ చేస్తారు, ఒక్కొక్కసారి తీస్తారు, అది మీరు గమనించాలి. ఎస్పెషలీ లైక్ ఏ భోగం పెట్టినప్పటికీ లిప్స్ ఓపెన్ అయ్యి మీకు పళ్ళు కనిపిస్తాయి, టీత్లు కనిపిస్తాయి అనమాట. అండ్ మామూలుగా ఒక్కొక్కసారి దర్శనం చేసేటప్పుడు ఏమీ కనిపించదు, ఆ లిప్స్ అలా క్లోజ్ చేసేసుకుంటారనమాట ఆయన. అండ్ అదే కాదు, ఇప్పటికీ మేబీ 460 ఇయర్స్ మేబీ 480 ఇయర్స్ కానీ ఎక్కువనే అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ వంటగదిలో అంటే ఎక్కడైతే ఈ రాధారమణ్ కోసం వంట చేస్తారో ఒక్కసారి కూడా పొయ్యి ఏదైతే ఉంటుంది అగ్గి దాన్ని వాళ్ళు ఎప్పుడూ క్లోజ్ చేయలేదు. ఒక్కసారి 460 ఇయర్స్ బ్యాక్ ఏదైతే వాళ్ళు లిట్ చేశారో అది అలానే కొనసాగుతుంది అనమాట, డే అండ్ నైట్. అక్కడ వంట అయిపోయిన తర్వాత కూడా దాన్ని అలానే వదిలేస్తారనమాట, అది దాని ప్రత్యేకత. అండ్ రాధారమణ్ చాలా చాలా అందంగా ఉంటారు. అండ్ ఈ గోపాల్ భట్ట గోస్వామి పెళ్లి చేసుకోలేదు కదా, ఆయన టెన్షన్ ఏంటంటే నా తర్వాత ఈ విగ్రహాలని ఎవరు చూసుకుంటారంటే ఆయన కింద ఉన్న గోపీనాథ్ పూజారితో చెప్పారు, బాబు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, అంటే నాకు రాధారమణ్కి ప్రేమిస్తున్నాను, నాకు ఇంకా పిల్లలు వద్దు, పెళ్ళామే వద్దు, ఎవరు లేదు, నాకు రాధారమణ్ మీదే ప్రేమ ఉంది, నన్ను మీరు ఇలా ఫోర్స్ చేయొద్దు అంటే అప్పుడు ఏం చేద్దామంటే అతను ఒక బ్రదర్ ఉన్నారనమాట, తనకి చెప్పారు, బాబు నువ్వు పెళ్లి చేసుకొని నీ యొక్క వంశ మ్యారేజ్, ఇలా ముందుకి వెళ్తే రాధారమణకి సేవ అందించవచ్చు అంటే తను పెళ్లి చేసుకున్నారు. అండ్ తన ఒక వంశజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ రాధారమణ విగ్రహాన్ని సేవ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ రాధారమణకి సేవని అందిస్తూ ఉంటారు. సో మీకు గుర్తుంటే మనం వెళ్ళాము రాధారమణ టెంపుల్కి, చిన్న అంటే కొంచెం లోపల బాగా నడవాలి, చిన్న విగ్రహాలు మనం వెళ్ళినప్పటికీ హారతి అవుతుంది మనం చూసాము. అండ్ తర్వాత మనం బయట వచ్చినప్పుడు మనం ఒక పరిక్రమ చేసాము, అండ్ వెనక గోపాల్ భట్ట గోస్వామి సమాధి కూడా మనము చూసామన్నమాట, ఆయన సమాధి కూడా అక్కడే ఉందన్నమాట. సో అది చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ అదే కాదు, రూపగోస్వామి అండ్ సనాతన గోస్వామి ఇచ్చిన కమెంట్ ఏంటంటే, రాధారమణ్ తాలూక ముఖారవిందము రాధ గోవిందలాగా ఉంది, ఆయన ఒక పాద పద్మాలు రాధ మదన్ మోహన్ లాగా ఉంది, ఆయన ఒక ఛాతి రాధ గోపీనాథ్ లాగా ఉంది. సో మనం ఆల్ విగ్రహాన్ని చూసే ఒక సంతోషం ఉంటుంది మనకి ఎప్పుడైతే మనం రాధారామాన్ని చూస్తామని వాళ్ళు ఇచ్చిన కమెంట్ అన్నమాట. సో అలా మనము రాధారమణ్ టెంపుల్కి వెళ్ళాము. తర్వాత మనం వెళ్ళాము రాధ గోపీనాథ్ టెంపుల్. ఈ రాధ గోపీనాథ్ టెంపుల్ కూడా చాలా అందంగా ఉంది. మీకు గుర్తుంటే మనం వెళ్ళినప్పటికీ ఇంకేదో టెంపుల్ది యాత్ర క్లాస్ జరుగుతుందనమాట రైట్ సైడ్లో. మనం చాలా చుప్చాప్గా ఏది శబ్దం చేయకుండా ఫటాఫట్గా వెళ్ళాము, దర్శనం చేశాము. అక్కడ ఏదో వాళ్ళ లడ్డూలో సంథింగ్ అది కూడా వాళ్ళు అమ్ముతున్నారు. సో అక్కడ మనం గోపీనాథ్ ఒక దర్శనం చేసుకున్నామన్నమాట. అండ్ ఈ రాధ గోపీనాథ్ విగ్రహాలు పరమానంద భట్టాచార్య అని ఆయన ఆవిష్కరించుకున్నారు ఆ విగ్రహాలు. అండ్ తర్వాత మధుపండిత్ని ఇచ్చేసారు ఈ విగ్రహాలు, అండ్ ఆయన దాన్ని సేవ పూజ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం రాధగోపీనాథ్ టెంపుల్ నుంచి బయటికి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పటికీ మధుపండిత్ గోస్వామి ఒక సమాధికి కూడా మనము వెళ్ళామన్నమాట. సో అది రాధ గోపీనాథ్ విగ్రహాలు అన్నమాట. అండ్ రాధ గోపీనాథ్ విగ్రహాల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, రాధ గోపీనాథ్ విగ్రహాల దగ్గర ఒక రాధారాణి ఒకరు ఉన్నారు, ఒకరు అనంగమంజరి. సో మీరు నేను జహనవమాత గురించి క్లాస్ చెప్పినప్పుడు మెన్షన్ చేశాను, ఎలా జహనవమాత చివరి సమయంలో వృందావన్లో రాధ గోపీనాథ్ విగ్రహాన్ని చూస్తూ ఉంటూ ఆవిడ ఎప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసి వెనక తిరుగుతున్నారో అప్పుడు గోపీనాథే ఆ జహనవీమాతని చేత పట్టుకొని పక్కనే కూర్చోపెట్టేశారు, ఆ విగ్రహంలో ఆవిడ లీనం అయిపోయారు, ఆల్టర్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సో జహనవమాత అనంగమంజరి అంటే జహనవమాత అనమాట. సో రాధ గోపీనాథ్కి పక్కనే ఒకవైపు రాధారాణి ఉన్నారు, ఒకవైపు జహనవాదేవి ఉన్నారనమాట. సో అది రాధ గోపీనాథ్ టెంపుల్కి వెళ్ళాము. తర్వాత రాధ గోపీనాథ్ టెంపుల్ తర్వాత మనం వెళ్ళాము ఇంకా గోకులానంద టెంపుల్కి కూడా మనం వెళ్ళాము. సో గోకులానంద టెంపుల్ కూడా చాలా చాలా స్పెషల్ టెంపుల్. అండ్ ఫ్యాక్ట్ నేను అనుకోవడం రాధ గోకులానంద టెంపుల్లోనే మనము చాలా సమాధులు కూడా చూసాము. లోకనాథ స్వామి సమాధి చూసాము, తర్వాత నరోత్తం దాస్ ఠాకూర్ సమాధి చూసాం, తర్వాత గంగానారాయణ. ఎవరైతే నరోత్తం దాస్ ఠాకూర్ గురించి నేను క్లాస్ చెప్పినప్పుడు చక్కగా విని ఉంటే వాళ్ళు అసలు గోకులానంద టెంపుల్ వెళ్ళినప్పుడు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే నేను చెప్పిన నరోత్తం దాస్ ఠాకూర్ కథలు, లోకనాథ స్వామి కథలు అంతా మీకు గుర్తొస్తాయి ఆ సమాధులు మీరు చూసినప్పటికైనా. తర్వాత మనము వెళ్ళింది రాధ దామోదర్ టెంపుల్. రాధ దామోదర్ టెంపుల్కి వెళ్ళాము. రాధ దామోదర్ టెంపుల్ కూడా చాలా స్పెషల్, ఎందుకంటే రాధ దామోదర్ విగ్రహాలు ఏదైతే ఉన్నాయి అది జీవగోస్వామికి గిఫ్ట్ ఇచ్చారు కార్తీక్ మాసంలో. ఎవరు? రూపగోస్వామి. రూపగోస్వామి ఒక ఆయన స్వయం చేతులతో తయారు చేసిన మలుచుకున్న విగ్రహాలే రాధ దామోదర్ విగ్రహాలు. ఆయన జీవగోస్వామికి అది ప్రసాదించారు. జీవగోస్వామి ఆ విగ్రహాలకి ఎంత చక్కగా సేవ చేశారంటే, ఒక్కొక్కసారి జీవగోస్వామి భగవంతుడికి భోగం పెట్టేసి వెళ్ళిపోతే భగవంతుడు అంటారు, ఏ చాలా బిజీగా ఉన్నావా, కొంచెంసేపు కూర్చోవచ్చు కదా, మాట్లాడితే నేను తింటాను. అప్పుడు జీవగోస్వామి పక్కనే ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు భగవంతుడు నైవేద్యం స్వీకరిస్తారన్నమాట. అంతలాగా రాధదామోదర్ జీవగోస్వామిని ప్రేమించేవారు. అండ్ జీవగోస్వామి గురించి కూడా నేను ఏదో క్లాస్ చెప్పి ఉన్నాను, తెలుగులో చెప్పాను లేదా నాకు గుర్తులేదు, కానీ ఎంత స్పెషల్ పర్సన్ జీవగోస్వామి, ఎలా మన గౌడీయ సంప్రదాయాన్ని ఈ గోస్వామిలు అందరు పరంపరించిన తర్వాత ఆయనే ఈ యొక్క పరంపరని ముందుకి తీసుకువెళ్ళారు. ఎంత స్కాలర్లీ పర్సన్, ఎంత చక్కగా ఆయన అందరినీ నేర్పించారు శాస్త్రాలు, అందరికీ శిక్షాగురుగా ఉండేవారు, అలానే చాలా వినయంగా ఉండేవారు. అలానే ఆయన గురువు దగ్గర అయితే ఆయన అసలు వంట చేయడము, క్లీనింగ్ చేయడము, ఏదైతే ఆ పత్రాలు ఉంటాయి దేని మీద అయితే వాళ్ళు రాసుకుంటారు దాన్ని తయారు చేసుకోవడము, కట్ చేయడము, అలాంటివి ప్రూఫ్ రీడింగ్ చేయడం, అలాంటి పని ఆయన చేసేవారు. కానీ ఆయన చాలా స్కాలర్గా ఉండేవారు అనమాట. సో జీవగోస్వామి విగ్రహం విగ్రహాలు రాధా దామోదర్. రాధా దామోదర్ టెంపుల్లో మనం చాలా విగ్రహాలు చూసాము. అక్కడ ఈవెన్ జయదేవ గోస్వామి విగ్రహాలు, రాధా మాధవ్ ఉన్నారు, అలా చాలా చాలా ఒక 4 సెట్స్ ఆఫ్ విగ్రహాలు మనం చూసాము. అదే కాదు, మనం స్పెషల్ ఏం చూసామంటే రాధా దామోదర్ విగ్రహాల దగ్గర శిల ఉంది, గోవర్ధన శిల. ఇది చాలా స్పెషల్ శిల, మీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఇది సనాతన గోస్వామికి బహుమతిగా ఇచ్చిన శిల. ఎవరిచ్చారంటే కృష్ణుడు స్వయంగా ఇచ్చారు. ఎందుకంటే సనాతన గోస్వామి అప్పటికే 94-95 ఇయర్స్ ఓల్డ్. కానీ ఆయన ఒక నియమం ఏంటంటే ప్రతిరోజు గోవర్ధన్ పరిక్రమ చేసిన తర్వాతే ప్రసాదం స్వీకరిస్తారు. గోవర్ధన్ పరిక్రమ చేస్తారు, మధుకరి అంటే ఇల్లు ఇంటింటికి వెళ్ళిపోయి రొట్టెలు ఏదో ప్రసాదం అడుగుతారు, అప్పుడు చెట్టు కింద కూర్చొని దాన్ని తింటారనమాట. సో ఎవరైతే ఈసారి బృందావన యాత్రలో గోవర్ధన పరిక్రమ కంప్లీట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. రోజు చేయాలంటే అంటే మనం ఒక్కసారి చేసినా 1 ఇయర్ వరకు అనుకుంటాం అయ్యో బాబా మళ్ళీ చేయకూడదు అసలు ఎంత కష్టమని అనుకుంటాం, కానీ ఆయన ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు. అది కూడా ఎంత 94-95 ఇయర్స్ అయినప్పటికి. అప్పుడు కృష్ణుడు వచ్చేసి బాబా ఇంకా ఆపండి బాబా ఇంకా చాలు, మీరు ఇంకా చెయ్యొద్దంటే లేదు నాకు ఇది నియమము నేను చెయ్యవలసిందే అంటే అప్పుడు ఆయన అన్నారు ఓకే నేను గోవర్ధన్ కొండ నుంచి మీకు ఒక శిలని ఇస్తున్నాను, దాని మీద నా పాదపద్మాలు ముద్రిస్తున్నాను, మీరు దీనికి ఒక 4 సార్లు చేస్తే గోవర్ధన పరిక్రమ అయినట్లే. సో అప్పుడు సనాతన గోస్వామి ఒప్పుకున్నారు. సో అందు గురించి మీరు రాధా దామోదర్ టెంపుల్ వెళ్ళినప్పుడు నేను ఎవరైతే నన్ను కలిసారు టెంపుల్ నేను చెప్పాను 4 టైమ్స్ చేయండి పరిక్రమ, 4 టైమ్స్ చేయండి చెప్పకుండా తప్పకుండా అంటే అసలు మనకేం చెప్పలేదు కృష్ణుడు, మీరు 4 టైమ్స్ చేస్తే గోవర్ధన పరిక్రమ అయినట్లే. కానీ దాన్ని ఆ ఘట్నాన్ని గుర్తు చేస్తూ మనం ఆనందంతోనే ఆ 4 టైమ్స్ పరిక్రమ చేసుకుంటామన్నమాట ఆ శిలాక్ అనమాట. అయితే రాధా దామోదర్ టెంపుల్ చాలా స్పెషల్, ఎందుకంటే రాధా దామోదర్ టెంపుల్ నుంచి ఇస్కాన్ మొదలైంది. ఆ ఇస్కాన్ అనేసరికి అది రాధా దామోదర్ టెంపుల్ నుంచి, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు వదిలేశారు, సన్యాసి తీసుకున్నారు, ఝాన్సీలో సెంటర్ పెట్టాలని ప్రయత్నించారు, ఏది కుదరలేదు, ఢిల్లీలో చాందీ చౌక్లో ఉన్నారు, ఇంకో ఒక టెంపుల్లో వంశీ గోపాల్ టెంపుల్లో ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఏమీ అవ్వలేదు. చివరికి రాధా దామోదర్ టెంపుల్లోనే శ్రీల ప్రభుపాదుల వారు 8 రూపాలు ఆ రోజుల్లోనే రెంట్ కట్టేసి 2 రూమ్స్ తీసుకున్నారు. అక్కడే శ్రీమద్ భాగవతం అనువాదం చేశారు. అండ్ అక్కడే శ్రీల ప్రభుపాద ఎంతోమందిని కలిశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళని రిక్వెస్ట్ చేశారు నా కోసం ఏదైనా టికెట్ ఏర్పాటు చేయగలుగుతారా, నేను అమెరికా వెళ్ళాలి, మా గురుగారు నాకు ఆదేశించారు నేను ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలి అని అన్ని కష్టాలు ఆయన అక్కడే పడారు. అండ్ అదే కాదు, మనము పరిక్రమ చేసినప్పుడు మీరు గమనిస్తే ఎవరైతే నా వెనక్కి ఉన్నారో నేను చూపించాను కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఒక సమాధి, తర్వాత మనం పరిక్రమ చేసినప్పుడు ఎంతో మహనీయులు ఒక సమాధిలు ఉన్నాయన్నమాట, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, అలా మనం పేర్లు చదువుతూ ఉండొచ్చు. కొన్ని పేర్లు బెంగాలీలో ఉన్నాయి, మీరు చదవలేకపోయారేమో. అండ్ తర్వాత మనం ఒక మంచి ప్రదేశం లోపలికి వచ్చాము, అదే 4 పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అక్కడ రూపగోస్వామి ఒక సమాధి, రూపగోస్వామి ఒక భజన్ కుటీర్. అండ్ మనం పరిక్రమ చేసినప్పటికి ఒకటి మాత్రం కొంచెం వింతగా ఉంది, అలా దూరంగానే ఉంది, అలా ప్రత్యేకంగా చేయాలి, అది భూగర్భ గోస్వామి ఒక సమాధి అనమాట. అండ్ రూపగోస్వామి సమాధి పక్కనే మీరు చిన్నది చూశారు, అక్కడ జీవగోస్వామి ఆయన కాలు కడిగేవారనమాట. సో ఆయన కాలు కడిగినప్పటికీ ఆయన అక్కడ కాలు కడిగారని అందరూ ఆ మట్టిని తీసేసుకుంటారు, తీసుకోవడం వల్ల అది ఒక పెద్ద బావిలాగా తయారైపోయింది అనమాట ఆ ప్లేస్లోనమాట. అండ్ ఆ ప్లేస్ చాలా స్పెషల్, ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు రాత్రిపూట ఒంటరిగానే ఎవరు లేనప్పుడు ఒక చీపురు తీసుకొని అక్కడ ఊడుస్తూ ఏడ్చేవారు, రూపగోస్వామికి చెప్పేవారు ప్లీజ్ నాకు మీరు ఎంపవర్ చేయండి, నా గురువుగారు ఒక ఆదేశాలని నేను పాటించాలి, నేను ప్రచారం చేయాలి, మీరు నా మీద కృప చూపించండి అని ఆయన రూపగోస్వామికి అహోరాత్రులు ప్రార్థించారు, ఏడ్చారు. అండ్ దానికి రుజువు చాలామంది బాబాజీ మహారాజులు తర్వాత ఇస్కాన్ డిబోటీస్తో షేర్ చేశారు, అక్కడ మీ గురుగారు రాత్రిపూట ఏడుస్తుంటే మేము అనుకునేవారు అసలు ఎవరిది అని, అకించన్ దాస్ బాబాజీ అని ఎవరో ఒకరు గోడ ఎక్కి చూస్తున్నారన్నమాట, ఎవరైనా ఏడుస్తున్నారు మధ్యరాత్రిను చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు అనమాట, అతను రూపగోస్వామి ముందు కూర్చొని ఏడ్చేవారు. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రభుపాద రూమ్ లోపలికి వెళ్ళాము, ఎక్కడైతే ఆయన పడుకుంటారు, మళ్ళీ ఆపోజిట్లో మనం ఒక గది చూసాము, అక్కడ చిన్న వంట గది ఉంది, అక్కడ ఒక చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీ నుంచి డైరెక్ట్గా రూపగోస్వామి ఒక భజన్ కుటీర్ కనిపిస్తుందన్నమాట. సో ఆయన ఎల్లప్పుడూ ఆ స్మరణంలోనే ఉండేవారు, రూపగోస్వామిని ప్రార్థించేవారు. అందుకోసం కదా మనాన్ని మనం రూపానుగా అంటాము, ఎందుకంటే మన రూపగోస్వామి మన పరమ గురు, ఆయన ఒక పరంపరలో మనం ఉన్నామన్నమాట. సో ఇలా ఈ రాధా దామోదర్ టెంపుల్ అనేసరికి చాలా చాలా స్పెషల్ టెంపుల్. అక్కడ ఉన్న భజన్ కుటీస్ అయినా ఇలా ప్రూపాద రూమ్స్ అయినా మనకు ఒక ఆనందమైన ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఎక్కడి నుంచైతే ఇస్కాన్ మొదలైంది అండ్ తర్వాత కూడా ఎప్పుడైతే ఇలా ప్రూపాదులు వారు అమెరికాలో చాలా సక్సెస్ఫుల్ అయిపోయారు అప్పటికి కూడా ఆయన ఈ రూమ్స్ మాత్రం ఎప్పుడు వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అయితే ఏమనుకున్నారంటే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ రాధా దామోదర్ టెంపులే మన ఇస్కాన్ టెంపుల్ లాగా చేసేసుకుందామంటే అప్పుడు ఆ గోస్వామిలు మేం మీకేం అమ్మము అంటే అప్పుడు ప్రభుపాద అన్నారు అయితే సరే మన సొంత ల్యాండ్ కొందామని అప్పుడు ఈ రమణ్ రేతిలోని ల్యాండ్ తీసుకొని ఇస్కాన్ టెంపుల్ కట్టడం జరిగిందనమాట. అండ్ ఆ రోజుల్లో ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కానీ 25 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే ప్రభుజీతోని వెళ్ళాను అంటే మా పేరెంట్స్తో వెళ్ళినది ఒక వేరగా, ఎందుకంటే మేము పుష్టి మార్గ సంప్రదాయం. సో మేము వెళ్తే జతిపురాకి వెళ్తాం, జతిపురా అండ్ అక్కడ వల్లభాచార్య బయటకు వెళ్తాం. కానీ ప్రభుజీతో నేను ఎప్పుడైతే 25 ఇయర్స్ బ్యాక్ మొట్టమొదటిసారి ప్రభుజీతో వెళ్ళాను అప్పుడు ఈ ఏరియా ఎలా ఉందంటే రమణ్ రేతి అసలు ఎవ్వరు ఉండరు. మనకి ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళాలి, రిక్షా తీసుకొని బాంకే బిహారీ టెంపుల్ దగ్గర ఆ రోడ్స్కి వెళ్ళాలన్నమాట. ఏది కొనాలనుకున్నా కూడా ఇక్కడ ఏమీ ఉండదు. మన టెంపుల్ లోపల ఒక 2-3 షాప్స్, దాని బయట ఒక బిహారీ కిరాణా షాపు, ఒక 2-3 షాప్స్, అసలు ఏమీ ఉండేది కాదనమాట. అండ్ రాత్రిపూట రిక్షా కూడా ఇక్కడ రారు. అంగ్రేజీ మందిర్ అని చెప్తారు మన టెంపుల్కి. ఇప్పుడు ఇంకా ఇస్కాన్ అంటే ఫేమస్ అయింది, కానీ 25 ఇయర్స్ బ్యాక్ చెప్పాలంటే ఎక్కడికి వెళ్తారంటే అంగ్రేజీ మందిర్ అండాలి. అంగ్రేజీ అంటే ఎక్కడైతే వెస్టర్నర్స్ ఉంటారో దాన్ని వృందావన్ మొత్తం అంగ్రేజీ టెంపుల్ చెప్పేవారు. సో అప్పుడు నేను ఇంకా సాయంత్రం పూట రిక్షా కావాలంటే ఆ అంగ్రేజీ మందిర్ మేము రామండి, మళ్ళీ అక్కడ నుంచి మనకి ఎవరు దొరకరు వెనకాని అనేవారు అనమాట. కానీ ఇప్పుడు చూస్తే అదే మెయిన్ ప్లేస్ అయిపోయింది వృందావన్లో, అసలు ఫుల్ రష్ అయిపోయిందనమాట. సో ఇలా మనం రాధా దామోదర్ టెంపుల్కి వెళ్ళాము. అండ్ రాధా దామోదర్ టెంపుల్ పక్కనే సేవాకుంజ్, మీలో ఎంతోమంది వెళ్ళారు, కొందరు వెళ్ళలేదేమో ఆ రిక్షా వల్ల ఇటు అటు తీసుకెళ్తున్నారు, కానీ సేవాకుంజ్ అనేది చాలా స్పెషల్ ప్లేస్. సేవాకుంజ్లో ఏ విగ్రహాలు లేరు, సేవాకుంజ్లో ఓన్లీ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఏంటంటే ప్రియాజీ, ప్రియాజీ అంటే రాధారాణికి కృష్ణుడు సేవ అందిస్తున్నారు అది ఫోటో, అందుగురించి దానికి సేవాకుంజ్ అంటారు. ఎక్కడైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు రాధారాణికి సేవని అందిస్తున్నారు, సో అక్కడ ఎప్పుడైతే రాత్రిపూట రాసలీలా జరిగింది, ఆ తర్వాత రాధారాణి అలసిపోతే భగవంతుడు ఇగో నీ కాలివ్వు నేను దాన్ని ఇచ్చేసుకుంటానని చేయడమే కాదు, రాధారాణికి డెకరేట్ చేయడము అంటే ఆవిడకి గాజు లేపించడమైనా ఆవిడకి వెనక జడ వేయడమైనా అలాంటివి అన్నీ సేవ ఇక్కడ కృష్ణుడు చేశారనమాట రాధారాణికి సేవాకుంజులో. సో అది చాలా చాలా స్పెషల్ ప్లేస్. అండ్ అదే కాదు సేవా కుంజులో మీరు ఆ మొత్తం అంతా తిరిగి చూస్తే లలితాకుండని కూడా ఉంది. లలితాకుండని ఒకటి కూడా మీరు చూసారు. ఎప్పుడైతే రాసలీలా చేసినప్పటికీ లలితాదేవి అలసిపోతే నాకు దాహం వేసింది కృష్ణ అని చెప్తే అప్పుడు కృష్ణుడు వెంటనే లలితాదేవి కోసం ఆ కుండని ప్రకటించారు. సో అక్కడ మీరు చూస్తే చాలా డీప్గా ఉంటుందన్నమాట. అండ్ అక్కడ లలితాదేవి కోసము కృష్ణుడు తయారు చేసిన కుంజము. అండ్ అదే కాదు, మీరు సేవాకుంజులు గమనిస్తే ఆ చెట్లు కూడా ఎలా ఉన్నాయంటే ఈ డే టైంకి అది చెట్లు, రాత్రి ఆ చెట్లన్నీ గోపుల కింద మారిపోతాయి. అండ్ అక్కడ రాసలీలా జరుగుతుంది. అండ్ వృందావన్లో 2 ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే మనకి ఈవినింగ్ అలౌడ్ లేదు, ఒకటి సేవాకుంజ్ ఒకటి నిధువన్. మనం 2 ప్లేసెస్కి వెళ్ళాము. మనము రాధారమణ్ టెంపుల్ వెళ్ళినప్పటికీ నిధువన్ వెళ్ళాము కదా, అక్కడే పక్కనే. అండ్ రాధా దామోదర్ టెంపుల్ వెళ్ళినప్పుడు సేవాకుంజ్కి వెళ్ళాము. 2 చూడ్డానికి ఇంచుమించు సేమ్గానే అనిపిస్తాయన్నమాట. సో సేవాకుంజ్లో ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే నాతో ఉన్నారో కొంచెం స్పీడ్గా వచ్చారు, మనం అక్కడ డాన్స్ కూడా చేసుకున్నాం సేవాకుంజ్లో. రాధారాణి అండ్ కృష్ణ ఇక్కడ గర్భా చేసి ఉంటారు, డాన్స్ చేసి ఉంటారని మనం కొంచెం రౌండ్ సర్కిల్ చేసి మనం డాన్స్ కూడా చేసుకున్నామన్నమాట. అండ్ సేవాకుంజ్ది మీరు అందరూ అడిగారు కూడా మట్టి తీసుకోవచ్చా మాతాజీ అంటే, కొందరు ఇక్కడ నుంచి ఏమి తీసుకో వెళ్ళొద్దు అంటే అడిగి తీసుకోండి అని చెప్పాను, కొంచెం మట్టి మీరు తీసుకుని వెళ్ళండి అని. సో అక్కడ మనం సేవాకుంజ్కి కూడా వెళ్ళాము. తర్వాత ఈ నిధువన్లో అయినా సేవాకుంజ్లో రాత్రి 6:30-7 తర్వాత అనుకుంటాను, అంటే చీకటి అయిన వెంటనే అందరినీ బయట తరిమేస్తారనమాట. అండ్ ఎవరైనా అక్కడ ఆఫ్టర్ ఈవినింగ్ అంటే ఇప్పుడైతే పాసిబులే లేదనుకోండి, చాలా స్ట్రిక్ట్గా ఉంది, కానీ పూర్వంలో ఒక 30 సంవత్సరాల కిందట ఎవరొక్కరు ఇలా ప్రయత్నించిన వాడు కూడా మరుసటి రోజు ఆ గేట్లు తీసినప్పటికీ తను ఏంటంటే మాట్లాడలేక తను పిచ్చిగా తయారయ్యాడనమాట. అండ్ కొన్ని ఏళ్ళకి చనిపోయాడనమాట, తను ఏం చూశాడు ఎవరికి చెప్పలేకపోయాడు. కానీ రాత్రి మాత్రం అంటే కోతిలు అంటే వాళ్ళు పశువులు కదా, కానీ వాళ్ళు కూడా సాయంత్రం అక్కడికి వెళ్ళరు. అక్కడ ఎందుకో ఏంటో కానీ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఈవినింగ్ మాత్రం ఎవ్వరు అక్కడికి వెళ్ళరన్నమాట. అండ్ నిధువన్ చాలా స్పెషల్, ఎందుకంటే నిధువన్ నుంచి బాంకీ బిహారి డీటీస్ దొరికాయి. మనం బాంకీ బిహారి టెంపుల్కి కూడా వెళ్ళాము, అది చాలా స్పెషల్ టెంపుల్. సో ఆ బాంకీ బిహారి విగ్రహాలు హరిదాస్ గారికి ఆ నిధువన్ అనే ప్రదేశం నుంచి దొరికాయి అన్నమాట. సో అది కూడా చాలా స్పెషల్ ప్లేస్. అండ్ వృందావన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ విగ్రహాలు అంటే బాంకీ బిహారీయే. మీరు అక్కడ రష్ చూసారు కదా ఎలా ఉంది. అండ్ రష్యే కాదు, దాని స్పెషాలిటీ ఏంటంటే బాంకీ బిహారీ ఒక చాలా మంచి హృదయం అనమాట. ఎవరైనా ప్రేమతో తన్ని చూస్తే తను వెనక వెళ్ళిపోతారని ఆ డివోటీస్ ఏం చేస్తారంటే బాంకీ బిహారీ పూజారీసు ప్రతి 2 నిమిషాలకి ఆ కర్టెన్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు గమనించారు, ఎవరో ఒక డివోటీ చాలా ప్రేమతో ప్రార్థిస్తూ ఉంటే కొంతసేపు తర్వాత బాంకీ బిహారీ గర్భగుడి వదిలేసి ఆ డివోటీ వెనక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పూజారిని మళ్ళీ పట్టుకొని వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే తను నన్ను చాలా బాగా ప్రార్థిస్తున్నానంటే చాలు చాలు ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చేయండి. అప్పటి నుంచి వాళ్ళు టెన్షన్ వేసేసి ప్రతి 2 నిమిషాలకి కర్టెన్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరి మీద ఎవరితోనే ప్రేమలో పడిపోవచ్చు అండ్ ఎవరితోనే వెళ్ళిపోవచ్చు బాంకీ బిహారీ అనమాట. సో బాంకీ బిహారీ కూడా చాలా అందంగా ఉంటారు. ఎవరైనా అడగవచ్చు మళ్ళీ రాధారాణి ఎక్కడ ఉన్నారు, బాంకీ బిహారీ ఎందుకు అలా ఒక్కరే ఉన్నారు. సి వృందావన్లో రాధారాణి తప్ప ఎవరు, రాధారాణి చాలా ఇంపార్టెంట్. అన్ని టెంపుల్స్ రాధాకృష్ణులే ఉంటారు, కానీ కొన్ని టెంపుల్స్లో మీకు రాధారాణి కనిపించట్లేదంటే మీరు గమనించండి, రాధారాణి హృదయంలో ఉన్నారు. వాళ్ళు అక్కడికి ఒక ఇది చూపిస్తారనమాట, రాధారాణి కృష్ణ హృదయం లోపల ఉన్నారనమాట. సో ఇలా ఈ రాధాకృష్ణ ఒక కంబైన్డ్ ఫామే, ఇక్కడ రాధారాణి కూర్చున్నారు అండ్ కృష్ణుడు ఉన్నారు, కానీ రాధారాణి కాకుండా ఏ విగ్రహాన్ని వారు పూజించారనమాట. సో ఇక్కడ కూడా మీరు రాధారామణ చూసినా బాంకీ బిహారీ చూసినా కూడా వీళ్ళు రాధారాణికి హృదయంలో చూపిస్తారనమాట, రాధారాణి హృదయంలో ధరించి ఉన్నారు కృష్ణుడు అని చూపిస్తారనమాట. సో అలా మనం వెళ్ళాము. తర్వాత రాధా శ్యామసుందర టెంపుల్కి వెళ్ళాము, అది అక్కడే ఉండేది. మనం అసలు రిక్షా వదిలేసి కొంచెం అలా వాక్ చేసేసి వెళ్ళిపోయాం. రాధా శ్యామసుందర విగ్రహాలు చాలా ఇంపార్టెంట్, బలదేవ్ విద్యాభూషణ్ విగ్రహాలు. మీరు బలదేవ్ విద్యాభూషణ్ పేరు విని ఉంటారు. ఎప్పుడైతే మీరు భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత మొట్టమొదటి పేజీలో ప్రభుపాద్ అంటారు, దిస్ ఈజ్ డెడికేటెడ్ టు బలదేవ్ విద్యాభూషణ్ అని, నా ఒక భగవద్గీత కమెంటరీ ఆయనకి అంకితం చేస్తున్నానని. సో బలదేవ్ విద్యాభూషణ్ విగ్రహాలే రాధా శ్యామసుందర. అదే కాదు ఈ రాధా శ్యామసుంది, ప్రతి టెంపుల్లో మీరు చూస్తారు మూల విగ్రహాలు, పెద్దగా దర్శన విగ్రహాలు ఉంటాయి కొన్ని, అండ్ అర్చ విగ్రహాలు ఉంటాయి, చిన్న విగ్రహాలు. మన టెంపుల్లో కూడా అలా ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఉంటాయి. ఈ రాధా శ్యామసుందర టెంపుల్లోని పెద్ద విగ్రహాలు ఓకే, ఇది బలదేవ్ విద్యాభూషణ్ విగ్రహాలు, కానీ కింద మీరు చిన్న విగ్రహం చూసారా, అది రాధారాణి ఒక హృదయం నుంచి వచ్చిన విగ్రహం, చాలా స్పెషల్ విగ్రహం. అది ఎలా జరిగిందంటే ఈ శ్యామానంద ఎవరైతే సేవాకుంజులో ఒకరోజు సేవ చేస్తూ ఉంటే ఉడుస్తూ ఉంటే తనకి రాధారాణి తాలూకా పట్టీలు కనిపించాయన్నమాట. ఒక పట్టి, ఇది ఎవరిది, చాలా దివ్యంగా ఉంది, దీన్ని చేతిలో పట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంది. ఆ లోపల రాధారాణి గోలోక బృందావన్లో అంటున్నారన్నమాట, ఇదేంటి నేను నా ఒక పట్టి మిస్సింగ్గా ఉంది ఎక్కడా అంటే, అప్పుడు లలిత విశాఖ సేవాకుంజులో ఉందేమో మేము తీసుకువస్తామని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఈయనకు అర్థమైంది ఈ పట్టీలు ఎవరు పట్టీలు, వీళ్ళేదో చాలా దివ్యంగా ఉన్నారు. అలానే వాళ్ళ మొహాలు చూపించట్లేదన్నమాట, ఇంతవరకు చీర ఉంది, అది ఆ పట్టి మీ చేతిలో ఉంది కదా, అది మాది, మాకు ఇచ్చేయి అంటే అది నాకు ఎలా తెలుస్తుంది మీది అండి, మేమెందుకు అబద్ధం చెప్తామంటే, ఏమో మీరు దొంగలేనే ఉండొచ్చు, ఎవరితో మీరు తీసేసుకుంటున్నారేమో నాకెలా తెలుసు. లేదండి, ఎవరైతే మా అంటే మాస్టర్ మా లేడీ ఎవరైతే ఉన్నారు మా ఆవిడదంటే మళ్ళీ ఆవిడకే రమ్మనండి, నేను మీకెందుకు ఇవ్వాలి, మీరు ఆవిడకి ఇస్తారో లేదో అని వాదిస్తే ఇదేంటి బాబు ఇదంత తలనొప్పిలాగున్నాడని ఇప్పుడు రాధారాణిని తీసుకొచ్చారు. తను ఇవ్వట్లేదండి మీరే అడగండి, అప్పుడు రాధారాణి వచ్చారు. సో రాధారాణి ఆవిడ మొహం చూపించట్లేదు, ఇవ్వు అది నాదే నేను వచ్చాను కదా అంటే శ్యామానంద అంటారు, నేను ఎలా తీసుకుంటాను, అలా నేను ఎలా నమ్ముతాను, మీ కాలు చూపించండి, మీ కాలుకి పట్టిలు నేను వేసి అప్పుడు అది మీ సైజా కాదా గమనించి ఆ తర్వాత నేను మీకు ఇస్తాను, లేదంటే మీరు అలానే చెప్పే వచ్చేమో మీది అని. అప్పుడు రాధారాణి ఆవిడ అతని చేతి నుంచి అది లాగి ఆ పట్టిల్ని తీసుకొని శ్యామానంద ఒక్క తల మీద అంటే ఫోర్ హెడ్ మీద కొట్టారనమాట. కొట్టినప్పటికీ ఒక పెద్ద తిలక్ లాగా తయారైందనమాట. సో అప్పుడు శ్యామానందకి బ్లెస్సింగ్ ఇచ్చేసి రాధారాణి తన హృదయం నుంచి ఈ శ్యామ తాలూకా ఈ శ్యామసుందర తాలూకా విగ్రహాన్ని తయారు చేసేసి శ్యామానందకి ఇచ్చారు, ఇప్పుడు నువ్వు పూజించు అనమాట. సో ఎప్పుడైతే శ్యామానంద ఒక గురుగారు హృదయ చైతన్య ప్రభు బృందావన్ వచ్చారో ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేంటి నువ్వేదో కొత్త తిలక్ పెట్టుకున్నావు, మన పరంపరలో లేని తిలక్, నీకు ఇష్టం వచ్చిన తిలక్ పెట్టుకుంటున్నావు అంటే నేను కాదు ఈ తిలక్ పెట్టాను, రాధారాణి నాకు ఇలా కొట్టారని ఇలా వచ్చిందంటే అప్పుడు ఆయన ఆహా ఓకే అని అర్థం చేసుకున్నారనమాట. సో యాక్చువల్గా తన పేరు కూడా ఫస్ట్ శ్యామానంద కాదు, తన పేరు దుఃఖీ కృష్ణ అనమాట. కానీ శ్యామ ఆనంద్ అంటే శ్యామ్ అంటే కృష్ణుడు, శ్యామ అంటే రాధారాణి. ఎవరైతే శ్యామాని ఆనందాన్ని ఇచ్చారో తను శ్యామానంద అని తనకి పేరు వచ్చిందనమాట. ఎందుకంటే తను రాధారాణి నవ్వించాడు కదా, నేను ఇవ్వను పట్టిలు, మీ కాలు చూపించండి అని ఇలా అలా అడుగు వాదించడం అని, అప్పుడు శ్యామానంద అని తనకి పేరు వచ్చిందనమాట. సో ఈ శ్యామసుందర, ఈ రాధా శ్యామసుందర టెంపుల్ మనకు వెళ్ళాము, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ రాధాశ్యామసుందర విగ్రహాలకి రాధారాణి ఉండేది కాదు. అప్పుడేమైందంటే భరత్పూర్లో ఒక రాజా ఉన్నారు, తన ఒక ఖజానా ఉంటుంది కదా రాజాగారి ఖజానాలోనే, మామూలుగా ఒకరోజు ఖజానాలో అన్నీ చూస్తూ ఉంటే మన దగ్గర ఎంత ఖజానా ఉంది ఏంటి అంటే సడన్గానే ఒక రాధారాణి విగ్రహం కనిపించింది. ఇదేంటి, ఇది నా ఖజానాలో ఉందని నాకు అసలు అది ధ్యాస కూడా లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు ఆ రోజు రాత్రి కళలు రాధా శ్యామసుందర వచ్చేసి అది నా రాధారాణి నాకు పంపించు బృందావన్కి అంటే, అప్పుడు ఆ భరత్పూర్ మహారాజా ఆ రాధారాణి విగ్రహాన్ని బృందావన్ పంపించారనమాట. అలా రాధా శ్యామసుందరికి రాధారాణి దొరికారనమాట. సో అలా మనము ఈ రాధా శ్యామసుందర టెంపుల్ కూడా చూసాము. సో రాధా దామోదర టెంపుల్ చూసాము, రాధా శ్యామసుందర టెంపుల్ చూసాము, తర్వాత రాధారమణ్ అండ్ రాధా గోపీనాథ్, రాధా మదన్మోహన్ రాత్రి చూసాము మనం యమునా విహార్ చేసిన తర్వాత, అప్పటికి చీకటి అయిపోయింది. సో మీరు దాని బ్యూటీ చూడలేదు, కానీ అసలు ఆ మదన్మోహన్ టెంపుల్ ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని డేస్లోనే మన మీడియా టీం వాళ్ళు రిలీజ్ చేస్తారు మన బృందావన్ యాత్ర తాలూకా వీడియో, అప్పుడు మీరు చూడొచ్చు. దాంట్లో మీరు వాళ్ళు మీకు మదన్మోహన్ టెంపుల్ అని చూపిస్తారు. అంటే బృందావన్ అనేసరిగా ఈ రెండు మూడు టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్, లైక్ మదన్మోహన్ టెంపుల్, గోవింద్జీ టెంపుల్, అంటే వాళ్ళ ఒక ఆర్కిటెక్చర్ అండ్ కేసీ ఘాటు చాలా అందంగా ఉంటుంది. సో మనం రాత్రి వెళ్ళాం చీకట్లో, అది మదన్మోహన్ టెంపుల్, అది సనాతన్ గోస్వామి ఒక టెంపుల్. సనాతన్ గోస్వామి ఒక టెంపుల్ అంటే ఎలా చెప్పాలంటే, యాక్చువల్గా ఈ మదన్మోహన్ విగ్రహాలు మొట్టమొదటి అద్వైత ఆచార్య ఆయన బృందావన్లో ఉన్నప్పుడు దాన్ని సేవ చేసేవారు. సో ఎప్పుడైతే ఆయన బృందావన్ నుంచి వెళ్ళిపోయారో అద్వైత ఆచార్య ఆ విగ్రహాలు పురుషోత్తం చౌబేకి ఇచ్చేశారు ఒక డివోటీకి. సో పురుషోత్తం చౌబే ఆ విగ్రహాన్ని బాగా సేవని అందిస్తున్నారు. కానీ ఒకరోజు ఏమైందంటే సనాతన గోస్వామి మామూలుగా మధుకరి చేస్తూ ఉంటే తను గమనించారు కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడినప్పుడు కొంతమంది పిల్లలు కలిసి ఒక అబ్బాయిని బాగా తిడుతున్నారు, నువ్వు ఎప్పుడు ఓడిపోతే పారిపోతావు, మేము ఓడిపోతే ఆడుతావు, నువ్వు ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతావు, రేపు వచ్చావనుకో నీతో మేము ఎవ్వరు ఆడము అని తన్ని ఇలా చెప్తూ ఉంటే ఆ అబ్బాయి సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక చాలా అందంగా కనిపిస్తున్నాడు అబ్బాయి. మరుసటి రోజు మళ్ళీ సనాతన గోస్వామి మధుకరి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆ అబ్బాయిని గమనిస్తున్నారనమాట. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే తన దృష్టి మాత్రం ఆ అబ్బాయి మీదే ఉంది. ఈరోజు ఏం చేశారంటే ఆ అబ్బాయి వెనక వెళ్ళిపోయారు సనాతన గోస్వామి. వెనక వెళ్తే ఏం చూసారంటే ఆ అబ్బాయి గర్భగుడి లోపలికి వెళ్ళాడు, ఇంకంతే, అక్కడ ఎవరు లేరు. తను బాగా అన్నీ చూశారు, గర్భుడిలో ఎవరు లేరు, విగ్రహమే ఉంది. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో ఈ మదన్మోహనుడు విగ్రహ రూపం నుంచి బయటికి వచ్చి వ్రజవాసి పిల్లలందరితో ఆడుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడా అని తను బాగా గమనించి ఆనందించి భగవంతుడి నమస్కారం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఏంటంటే పురుషోత్తం చౌబే వచ్చి సనాతన గోస్వామికి ఆ విగ్రహాలు తీసుకొని, ఇగో పట్టుకోండి మీరు చూసుకోండి. నేను చూసుకోవడం ఏంటి, నేనేం చేశానంటే ఏమో రాత్రి కళలో వచ్చారు, నాకు సనాతన గోస్వామి చేత సేవ తీసుకోవాలని ఉంది అని చెప్పారు, ఇగో మేము చేసాము కొన్నాళ్ళ సేవ, ఇప్పుడు మీరు చూసుకోండి అని కోపంతో చెప్తున్నారు. ఎందుకంటే పురుషోత్తం చౌబే అండ్ వాళ్ళ భార్య ఈ విగ్రహం మీద చాలా అనురాగము, చాలా ప్రేమ, అటాచ్మెంట్ ఉందన్నమాట వాళ్ళకి. కానీ ఈ విగ్రహం ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి బాగా కోపం వచ్చేసి ఈ విగ్రహాన్ని తిట్టుకుంటున్నారు. నిజంగానే అసలు నీకు హృదయం అనేది లేదు, రాయిగానే ఉన్నావు, యశోదమాత ఇంత ప్రేమిస్తే ఆవిడని వదిలేసి దేవకి దగ్గరికి వెళ్ళిపోయావు, రాధారాణి ఇంత ప్రేమిస్తే ఆవిడని వదిలేసి రుక్మిణి దగ్గరికి వెళ్ళిపోయాయి. మేము ఇంత ప్రేమిస్తే నీకు సనాతన గోస్వామి దగ్గర సేవ తీసుకోవాలని ఉంది, సరే తీసుకో అయితే పో అని కోపంతో ఇచ్చేసారు సనాతన గోస్వామికి. ఇప్పుడు ఆయన టెన్షన్ వచ్చేసింది, ఈ విగ్రహాన్ని నేనెక్కడ చూస్తాను, నాకే తినడానికి ఏముండదు ఒక్కొక్క రోజు. విగ్రహం అంటే బాగా సేవ చేసుకోవాలి. ఏంటో మళ్ళీ ఏంటి అర్థం అవ్వకుంటే ఆయన ఏ చెట్టు కింద అయితే ఆయన ఉంటున్నారు, ఆ చెట్టు తాలూకా శాఖ మీద ఆ విగ్రహాన్ని పెట్టుకొని తను ఏదో పుస్తకాలు రాసుకుంటున్నారు, తను ఏం చేయాలి చేసుకుంటున్నారు. అప్పుడు ఇప్పుడు విగ్రహాలకి భోజనం అయితే పెట్టాలి కదా. సో ఆయన మధుకరి చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆట ఉంటుంది కదా, ఆటలో కొంచెం నీళ్లు కలిపేసి ఏదో లడ్డూలాగా తయారు చేసి తినేస్తారనమాట. సో అదే విగ్రహాలకి పెడితే అప్పుడు విగ్రహాలు మాట్లాడుతున్నారు సనాతన గోస్వామితోనే, అంటే ఓకే నువ్వు ఏమిస్తే అది తినేస్తాను, కంప్లైంట్ చేయను, కనీసం కొంచెం ఉప్పిస్తావా, దీనికి అసలు టేస్టే లేదు, కొంచెం ఉప్పిస్తే ఉప్పుతో తింటాను. అప్పుడు సనాతన గోస్వామి తిడుతున్నారనమాట, ఈరోజు ఉప్పు అడిగావు, రేపు గులాబ్ జామున్లు అడుగుతావు, ఏదో నేను ముందే చెప్పాను, నేనైతే చెయ్యలేను, నాకు చాలా సేవ ఇచ్చారు చైతన్య మహాప్రభు, నువ్వు ఇలా అలా అలా అడిగితే నేనేం పెట్టలేను, నువ్వు ఏముంటే అది నువ్వు తినే. అప్పుడు భగవంతుడు అన్నారు, సరేలే సరే నువ్వు ఎందుకు కోపపడుతుందా, నీకేం అడగనులే, నా ఉప్పు నేనే చూసుకుంటానని అనుకున్నారు. అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లోనే యమునా నది క్రాస్ చేసే చాలామంది మర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ నౌకాల్లోనే సామాన్లు ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ఒక కృష్ణదాస్ కపూర్ అని ఒక మర్చెంట్కి తను ఏంటంటే తన బోట్ స్టక్ అయిపోయింది. ఒక్కసారి ఏంటంటే నది మధ్యలో కూడా పెద్ద రాయలు ఉండడం వల్ల అది అలా స్టక్ అయిపోతూ ఉంటే దాంట్లో చాలా ఖరీదైన సామాన్లు ఉన్నాయి. తను ఇంకా టెన్షన్ అయిపోయి ఏం చెయ్యాలి, నా షిప్ అయితే కదలట్లేదు. సో అప్పుడు చిన్న నౌక తీసుకుని ఇటు వచ్చేసాడు తటం దగ్గర. ఇప్పుడు ప్లాన్ ఆలోచిస్తున్నాడు ఎలా దాన్ని కదలాలి. అప్పుడు ఒక చిన్న బాలకుడు వచ్చి, నువ్వు మీరెందుకు కంగారు పడుతున్నారు, ఇగోండి ఈ చిన్న కొండ ఉంది చూసారా, ఆ కొండపైన ఒక స్వామీజీ ఉంటున్నారు, ఒక చెట్టు కింద ఆయన ఉంటారు, కూర్చుంటారు, ఆయన్ని అడగండి, ఆయన మీకు సాయం చేస్తారు అని. అప్పుడు ఆయన సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళారు. నాకు ఇలా కానీ ఆయన సహాయం అడిగే ముందే సనాతన గోస్వామి ఆయనకి మంచి మాటలు బోధిస్తున్నారనమాట, అంటే హరే కృష్ణ మహామంత్రం గురించి ఇది అది. అప్పటికి కృష్ణదాస్ కపూర్ మాత్రం చాలా డివోటీ అయిపోయాడనమాట. తర్వాత ఆయన అడిగారు, నాకు యాక్చువల్గా నేను అసలు దేనికి వచ్చానంటే మీ దగ్గరికి ఇలా ఇలా జరిగింది అంటే, నేను అలాంటి ఏం సాయం చేయడం నాకేమి రాదు, ఇగో పైన కూర్చున్నారా, ఈయనకు అడుగు ఈయన చేస్తారు సాయం అంటే. అప్పుడు ఆయన మదన్ మోహన్కి అడిగారనమాట, మీరు నాకు సాయం చేస్తే మీకు ఏం కావాలి ఇస్తాను అని ఎలా చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ ఏంటో తన మాటకి అది కదిలిపోయింది, ఆ షిప్ కదిలేసి తటం దగ్గరకు వచ్చినప్పుడు ఇతను చాలా హ్యాపీ అయిపోయి వెంటనే పరిగెత్తి సనాతన గోస్వామికి నా ప్రాబ్లం అంతా సార్ట్ అవుట్ అయిపోయింది, మీకు ఏం కావాలి అని. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, నీ దగ్గర ఏముంది దాంట్లోని అని. సో ఏముంది అంటే ఖరీదైన సామాన్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, ఇంకా 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 ఇంకేమి లేదు, రాయిలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాయిలు, అంటే ఆ రోజుల్లోనే సముద్రం నుంచి ఆ ఉప్పు రాయిలు ఉంటాయి కదా, జస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని పెట్టుకుంటారు సామాన్లతోనే, అయితే అదే ఇవ్వు కొంచెం, ఇంకే ఉప్పు కావాలి కదా అని సనాతన గోస్వామి అడిగారు. అది ఎలాగో ఇస్తానండి, ఉప్పు ఇస్తాను, ఇంకేదైనా అడగండి అంటే. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, నాకైతే ఏం వద్దు కానీ ఇంకొక టెంపుల్ కడితే బాగుంది, ఎందుకంటే నాతో పాటు ఇలా తిరుగుతూ ఉంటే వర్షాకాలంలో ఎండ ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నారు కదా, ఆయనకు ఒక గుడి కట్టేయండి అంటే, అప్పుడు ఈ కృష్ణదాస కపూర్ ఒక పెద్ద అందమైన గుడి కట్టేసి మదన్ మోహన్ కోసం. అప్పుడు సనాతన్ గోస్వామి ఒక పూజారి పెట్టుకున్నారు, ఎందుకంటే ఆయనకంత టైం ఉండదు పూజ చేయడం అని, ఆయన ఇంకా పుస్తకాలు రాయాలి, ప్రచారం చేయాలి, ఆయన ఒక సాధన చేసుకోవాలి. సో మనం ఆ మదన్ మోహన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం చీకటి అయిపోయిందని పరిక్రమ చేయలేదు. మనం పరిక్రమ చేస్తే అక్కడ సనాతన గోస్వామి యొక్క సమాధి కూడా ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఇలా కింద దిగుతున్నారో అప్పుడు నేను రైట్ సైడ్లో చూపించాను ద్వాదశ ఆదిత్య టిలా ఇది, ఎప్పుడైతే కృష్ణుడు కాళీయ మర్దం చేసుకున్నారో అప్పుడు ఆయన నీళ్ళు ములిగారు కనుక మొత్తం అంతా తడిగా ఉంది, తడిగా ఉంటే జలుబు చేస్తుంది కదా అని వెంటనే ఆయన ఒక చెట్టు పైన ఎక్కిపోతే ఆ ప్లేస్లో ఒక్క సూర్యుడు కాదు, పన్నెండే కదా, 12 అంటే 12 సూర్యులు ఒకేసారి తన్ని హీట్ ఇచ్చేసి ఆరపెట్టారనమాట. సో దాన్ని ద్వాదశ ఆదిత్య టిలా అంటారు. ఆ ప్లేస్లోనే కాళీయ మర్దన అయిన తర్వాత ఆ సూర్యకిరణాల ద్వారా కృష్ణుడు మళ్ళీ పొడిగా అంత బట్టలంతా కరెక్ట్గా అయ్యిందనమాట. ఆ ప్లేస్ కూడా అక్కడే ఉందన్నమాట. తర్వాత ఇమ్లితాలాకి వెళ్ళాం మనం. ఇమ్లితాలా అది చాలా స్పెషల్ ప్లేస్. ఇమ్లితాలలో ఇమ్లీ అంటే చింతపండు, చింతపండు తాలూకు ఒక పెద్ద చెట్టు ఉంది మీరు మనం గమనించాం. కాకపోతే ఈ చెట్టు కింద కొన్ని లీలలు అయ్యాయి. ఒక లీల ఏంటంటే ఎలా అయితే గోపీ గీతిలో మనము వింటాము, ఎలా కృష్ణుడు ఈ రాస్లీల జరుగుతూ ఉంటే మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయారు, అలానే ఒకసారి రాధారాణి కూడా కోపం చెంది రాసలీల అవుతూ ఉంటే మధ్య నుంచి అలా వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందంటే కృష్ణుడు రాధారాణిని వెతుకుంటూ వెతుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెళ్ళి ఈ ఇమ్లి తాళలో ఈ చింతపండు చెట్టు కింద కూర్చున్నారు. ఏడుస్తూ రాధ 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 అని రాధారాణి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఒక శరీరపు రంగు రాధారాణిలాగా అయిపోయింది. సో మన బ్లాక్ కృష్ణ వైట్ కృష్ణ అయిపోయారనమాట. ఆయన అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను కలియుగంలో ఈ రాధారాణి ఒక రూపాన్ని ధరిస్తాను, ఈ ఒక గౌరాంగ రంగులో నేను వస్తానని ఆయన చెప్పారు ఇమ్లితాలలో. అలానే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అవతారంలో ఆయన వచ్చినప్పుడు కూడా ఇమ్లితాల కిందనే ఆయన కృష్ణ 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 అని ఏడుస్తూ ఉంటే గౌరంగ రంగులో ఉన్న చైతన్య మహాప్రభు బ్లాక్ చైతన్య మహాప్రభు అయిపోయారు, అంత నల్లగా తయారైపోయారు అనమాట. మళ్ళీ ఆయన ఆయన ఓన్ కలర్లో వచ్చేసారు కృష్ణుడిని గుర్తు చేస్తూ. అలానే ఇంకొక లీల ఏంటంటే, ఒకసారి రాధారాణి ఫటాఫట్గా తయారయ్యారు, కృష్ణుడు అప్పటికే వేణు వాహిస్తున్నారు, తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఆ చింతపండు చెట్టు పైనుంచి ఆ పండు కింద పడితే దాని మీద రాధారాణి కాలేశారు. అది చాలా జ్యూసీగా ఉంది, పల్పీగా ఉంది. అది కాలేసినప్పటికి ఏంటంటే రాధారాణి బట్టలు కూడా పాడయ్యాయి, ప్లస్ ఆవిడకి కాళ్ళు దెబ్బ తగిలింది. అప్పుడు ఆవిడ వెంటనే కర్స్ చేశారనమాట ఈ చింతపండుకి చెట్టుకి, ఎప్పుడు పండు అవ్వదు కాయగానే ఉండిపోతుంది అండ్ వ్రజలో ఎక్కడా నీకు ప్లేస్ లేదని. సో మీరు గమనిస్తే వ్రజమండలి మీకు ఎక్కడ చింతపండు చెట్లు ఉండదు, అసలు అది ఒకటే ఉంటుంది ఆ చెట్టు, దానికి కూడా ఎప్పుడు అది అది కాయగానే ఉంటుంది, అది ఎప్పుడు పండదు, రైప్గా అవ్వదు అనమాట. సో అందుగురించి కదా మన సౌత్ ఇండియన్ డివోటీస్కి అది ఒకటే బాధ, వృందావన్లో సాంబార్ ఉండదు రసం ఉండదు, ఇంకా చింతపండు చెట్లే లేదు అక్కడ, అంతే అందరు అలానే తింటారు, అంత స్వీట్ స్వీటే తింటారనమాట అక్కడ, స్వీట్ స్వీట్గా మాట్లాడతారు రాధారాణి గురించి, ప్లస్ ఇంకా కారం ఉండదు చింతపండు ఇది ఉండదు కట్టగా ఏమీ ఉండదు. సో అది ఆ ప్లేస్కి మనం వెళ్ళాం ఇమ్లితాల, చాలా స్పెషల్ ప్లేస్. తర్వాత మనం ఇక్కడికి వెళ్ళాము చీర్ఘాట్కి కూడా వెళ్ళాము. చీర్ఘాట్ మనం ఫస్ట్ మన యమున విహార్ చేసిన ముందు ఫస్ట్ ప్లేస్ మనం చీర్ఘాట్కి వెళ్ళాము రిక్షా దిగిన వెంటనే. ఎక్కడైతే కృష్ణుడు చెట్టు ఎక్కి గోపికాలందరి దుస్తులు బట్టలన్నీ దొంగిలించి ఆ చెట్టుకి కట్టేసినప్పటికీ గోపికాలందరూ యమునా నదిలో స్నానం చేసి బయటికి వద్దామంటే బట్టలు లేదు, ఎవరు మా బట్టలు దొంగిలించారని ఇటు అటు చూసినప్పటికీ కృష్ణుడు ఉన్నాడు పైన చెట్టు పైన, నా దగ్గర ఉన్నాయి బట్టలు అంటే ఇదేంటి ఇలా ఎవరైనా చేస్తారా. సో అది ఎందుకు కృష్ణుడు ఇలా చేశాడంటే ఈ గోపికాలందరూ కాత్యాయని, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాత్యాయని వ్రతం చేసుకుంటున్నాను, నెలపాటు బ్రహ్మ ముహూర్తంలో లేచి యమునా స్నానం చేసేసి కాత్యాయని దేవిని పూజిస్తూ వాళ్ళకి ఏం కావాలంటే కృష్ణుడు భర్తగా కావాలి. సో కృష్ణుడు దాన్ని పూర్తి చేయడానికే అలా వచ్చారనమాట, వాళ్ళు బట్టలు దొంగిలించారు. సో మీరు గమనిస్తే మనం అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ చెట్టు ఒక కొమ్మలపైన అందరు బట్టలు కట్టేసి ఉన్నాయన్నమాట. సో మామూలుగానే ఎవరికైనా ఏదైనా భౌతిక కోరికలైనా ఉంటే వాళ్ళు అక్కడ బట్ట కొనేసి అక్కడ ఏదో ఇలా కోరుకుంటూ ఆ బట్ట కట్టేస్తారన్నమాట, అంటే మేము కృష్ణుడికి బట్ట ఇచ్చినట్లు అని. కానీ యాక్చువల్గా డివోటీస్ ఒక భావం ఏంటంటే, ఎలా అయితే ఆ రోజు గోపికలు ఒక దుస్తులు ఒక బట్టలు నువ్వు దొంగిలించావు, అలానే మా హృదయాల్లో ఉన్న అనర్థాలని నువ్వు దొంగిలించేసే, మా హృదయంలో ఉన్న భౌతిక ఇచ్ఛలు కోరికలు నువ్వు దొంగిలించేసాయి, అన్నీ తీసేసుకో కృష్ణ అని మనం ఆ భావంతో కడతామన్నమాట. నాలో ఉన్న అన్ని చెడు ఆలోచనలు గుణాలు బద్ధకము అన్నీ తీసేయి కృష్ణ, నువ్వు అన్నీ దొంగిలించేసాయి, నేను చేసిన పూర్వంలో పాపాలు అన్నీ దొంగిలించేసాయి అని మనం ప్రార్థిస్తామన్నమాట. సో మీరు ఒకటి అడగవచ్చు, మాతాజీ కానీ అసలు అక్కడ యమున నది కనిపించలేదు, కానీ యమున నది ఒక ప్రవాహము ఎప్పటికే ఎప్పుడు మారుస్తూ ఉంటుందన్నమాట, అది అలా ఒకే ప్లేస్లో ఉండదన్నమాట. సో పూర్వంలో అంటే పూర్వం అంటే మరీ పూర్వం కూడా కాదు, కొన్ని 30-35 ఇయర్స్ బ్యాక్ కూడా యమున నది అక్కడే ఉండేది, కానీ మెల్లమెల్లగా దాని ఒక కోర్స్ మారుస్తూ ఇప్పుడు అది చాలా దూరంగా కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని చీర్ఘాట్ అంటారు, ఎక్కడైతే కృష్ణుడు బట్టలు దొంగిలించాడనమాట. సో మనము ఆ చీర్ఘాట్లో దర్శనం చేసిన వెంటనే అప్పుడు నౌకా విహార్కి వెళ్ళిపోయాము. సో మనము ఆ బోట్లో నౌకా విహారం చేసినప్పుడు మీరు గమనించారా దూరం నుంచి కేసీ ఘాట్ కనిపిస్తుంది చాలా అందంగా. నాతో ఎవరైతే బోట్లో ఉన్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను ఆ కథ, ఇలా ఈ కేసీ ఘాట్ అనేది చాలా స్పెషల్ ఘాట్, ఎందుకంటే కేసీ రాక్షసుడు ఒక గుర్రం రూపంలో వచ్చాడు. సో తను గుర్రం రూపంలో వచ్చినప్పుడు భగవంతుడు ఏంటంటే ఆయన ఒక చేతులు ఈ కేసి రాక్షస తాలూక నోటి లోపల పెట్టారు. సో అంత గలీజ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ కేసి రాక్షసుడు చనిపోయాడు అప్పుడు భగవంతుడు ఇంకంతా చేతులంతా గలీజ్ అయిపోయారని స్నానం చేసుకున్నారు. సో కేసీ రాక్షసుని చంపేసిన తర్వాత ఏ ఘాట్లో అయితే స్నానం చేశారో దాన్ని కేసీ ఘాట్ అని పిలవడం జరుగుతుంది. సో బృందావనంలో ఉన్న అన్ని ఘాట్ల్లోనే ఇది మాత్రం చాలా అందంగా ఉంది. అందమే కాదు, ఈ ఘాట్ నుంచి ఈ ఘాట్ గురించి చాలామంది గోస్వామీలు ఆచార్యులు పెద్ద పెద్ద ఏంటంటే పాటలు రాశారు. దానిలో ఒకటి చాలా అందమైన పాట, అది బెంగాలీ పాట అన్నమాట. దానిలో అంటారు, మీకు మీ మీ బంధువులు మీ కుటుంబ వాసులు చాలా ఇష్టమా, అయితే హెచ్చరిస్తున్నాను కేసీ ఘాట్కి వెళ్ళొద్దు, ఎందుకంటే కేసీ ఘాట్లోని వంశీవట చెట్టు కింద ఒక నల్లవాడు ఉంటాడు, తను వేణు వాహిస్తూ ఉంటాడు, తన్ని ఒక్కసారి మీరు ఏంటి అది ఏంటంటారు పూర్ణిమ రోజు రాత్రి చంద్రుడు కనిపిస్తాడు దాని చెట్టు కింద, ఇతను కనిపిస్తాడు కేసీ ఘాట్లోనే, అప్పుడు మీరు అన్నీ మర్చిపోయి మీ తల్లిదండ్రులైనా మీ కుటుంబ వాళ్ళైనా మీ బంధువులందరినీ వదిలేస్తారు, ఇంకా మీరు ఎప్పుడు వెనక్కి వెళ్ళరు, అందుకోసం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కేసీ ఘాట్కి వెళ్ళొద్దు, ఆ కృష్ణుడిని చూడొద్దు, అంటే అంత తన ప్రేమలో పడిపోతారు మీరు అని ఆ భజనలో ఉందన్నమాట. సో అలా అక్కడ నుంచి మనం ఆ నౌక విహార్ చేస్తూ పాటలు పాడుతూ మనం ఆ కేసీ ఘాట్ని చూస్తూ యమునా నదిని మనం బాగా ఆనందించామన్నమాట. తర్వాత మనం ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము. మదన్ మోహన్ టెంపుల్ వెళ్ళిన తర్వాత ముందు వెళ్ళాము కాళియా ఘాట్. మనం అక్కడ ప్రభుజీ మనకి ప్రత్యేకంగా చూపించారు కూడా అమృత కలశం, అంటే ప్రభుజీ ఆ కథ చెప్పారు ఎలా యాక్చువల్గా ఈ కాళియా పాము యమునా నదిలో ఉన్నప్పుడు తను ఎంత విషాన్ని వదులుతున్నాడంటే చుట్టుపక్క ఎవరు లేరు, అన్ని మొక్కలు అన్నీ చనిపోయాయి, ఏ పశువులు లేరు, పక్షులు లేరు, ఎవరు లేరు. తన ఆ విషం ఏదైతే బయట తీశాడు ఆ విషం కూడా ఎలా అంటే యమునా నది లోపల ఆవిరిలాగా ఆ వేపర్ లాగా బయటికి వచ్చేసి మొత్తం ప్రదేశాన్ని ప్రదూషించి అక్కడ ఎవరు బ్రతకలేదు. కానీ ఈ ఒక్క చెట్టు మాత్రం ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే గరుడ మంత్రుడు ఎవరైతే అమృత కలశాన్ని తీసుకొని ఇంద్రకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మధ్యలో కొంతసేపు ఈ చెట్టులో విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ అమృత కలశం నుంచి కొన్ని చుక్కలు ఈ చెట్టు మీద పడిపోయాయి. సో అమృతం ఉంది కనుక ఎంత విషం ఉన్నప్పటికీ ఈ చెట్టు అలానే ఉండిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళ గోపబాలకులతోనే ఆటలు ఆడుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి దాహం వేసి ఈ నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పటికీ అప్పుడు కృష్ణుడు ఈ చెట్టు ఈ ఒకే చెట్టు ఉంది అప్పుడు ఈ చెట్టు ఎక్కి దూకారు కాళియా మర్దన్ చేయడానికి, కాళియాని ఫైట్ చేయడానికి అనమాట. సో మనం ఆ ప్లేస్కి కూడా వెళ్ళామన్నమాట. సో ఆ రోజు నేను అనుకోవడం మనం అదే కంప్లీట్ చేశాము, గోస్వామి టెంపుల్స్ చేశాము, సేవాకుంజ్, నిధువన్, కాళియా, చీర్ఘాట్ అన్ని ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఇంకా బ్యాక్ టు రూమ్స్ వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ మనం ఎక్కడికి బయలుదేరాము, బర్సానా. ఓ మై గాడ్, ఆల్రెడీ 9 అయిపోయింది అనుకుంటాను. సో ఇంకొక అరగంటలో గబగబ ఇంకా చెప్పేయడమే. మళ్ళీ ఇంకొక రోజు మీ అందరికీ కథలు చెప్పాలంటే నాకు సమయం దొరుకుతుంది లేదు నాకు తెలియదు. సో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఆ తర్వాత మరుసటి రోజు మనం ఎక్కడికి వెళ్ళామంటే బర్సానాకి వెళ్ళాము. సో యాక్చువల్గా రాధారాణి ఆవిర్భావించిన ప్రదేశము రావల్, కానీ రావల్ నుంచి వాళ్ళు ఎప్పుడు బర్సానా వెళ్ళిపోయారంటే ఎప్పుడైతే కృష్ణుడు కూడా ఆవిర్భావించిన ప్రదేశం మథుర అనుకోండి, మథుర నుంచి ఆయన గోకుల్కి వెళ్ళారు, కానీ గోకుల్ నుంచి మళ్ళీ ఆయన చటికార, దిగ్గు, నందగాం అలా చేంజ్ చేస్తున్నారు ప్లేసెస్. ఎందుకంటే ఈ రాక్షసాలు ఇబ్బంది పెట్టినప్పటికీ నందమహారాజ్ ఇంకా కంగారు పడి మనం ఇక్కడ కాదు ఇక్కడికని ఇలా తిరుగుతున్నారు. సో పూతన అండ్ సక్తాసుర్ వధ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మారిపోయారు. సో ఎప్పుడైతే నందమహారాజ్ ఇలా మారిపోతే వృషభాను మహారాజ్ కూడా రావాల నుంచి బర్సానాకు వచ్చేసారు. సో ఈ బర్సాన్ అనేది చాలా చాలా స్పెషల్ ప్లేస్. నేను మీ అందరికీ చెప్పి ఉన్నాను, ఎలా మనం ఈ బర్సానాలో కొండ ఎక్కాం చూడండి. ఆ కొండ ఏమనుకుంటున్నారు, అదేం మామూలు కొండ కాదు. బర్సానాలో ఉన్న కొండ అంటే అది బ్రహ్మదేవుడు. ఆయన 60,000 సంవత్సరాలు తపస్య చేసుకున్నాడు, 60,000 ఇయర్స్. అండ్ తపస్య చేసినప్పుడు రాధారాణి అడిగారు, మీకేం కావాలి? ఏమీ లేదు, మీకు నిమ్నమైన సేవ చేయాలి, మీరు నా మీద కాలు పెట్టుకోవాలి, మీ పాద పద్మ ఒక ధూళి కావాలి. అది ఎలా చేయాలి, ఎలా సాధ్యం అంటే, అప్పుడు రాధారాణి అన్నారు, సరే అయితే నువ్వు ఇక్కడ ఒక కొండ రూపంలో తయారవు, అప్పుడు నీ కొండపైన నేను అన్ని లీలలు చేసుకుంటాను. సో మీరు గమనిస్తే బర్సానా కొండ ఏదైతే మనం ఎక్కామో, అసలు మనం బ్రహ్మగారు ఒక తల మీద కాలేసుకొని పైకి వెళ్తున్నాం అనమాట. అండ్ బ్రహ్మదేవుడికి 4 తలలు ఉన్నాయి. సో అక్కడ కూడా దాన్ఘర్, విలాస్ఘర్, అలా ఒక 4 పెద్ద శిఖరాలు ఉన్నాయన్నమాట. మాన్ఘర్, దాన్ఘర్, విలాస్ఘర్. మనం వెళ్ళాము, మనం ఒక టెంపులే చూసాం బర్సానాలో. యాక్చువల్గా బర్సానాలో చాలా ఉన్నాయి చూడ్డానికి. యాక్చువల్గా బృందావన్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే, ఒక 3-4 డివోటీస్ కలిసి ఒక కార్ హైర్ చేసి వెళ్తే చాలా బాగా చూడొచ్చు. అంతమంది డివోటీస్తోని బస్సులో వెళ్ళాలంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో బస్సు అసలు వెళ్ళదు. బెస్ట్ ప్లేట్ వృందావన్లో యాత్ర చేయాలంటే బెస్ట్ నడిచి చేయాలి, ఎందుకంటే చిన్న చిన్న వీధులు ఉంటాయి. మరీ కొందరు నడవలేరంటే కార్స్. కానీ అంత పెద్ద యాత్రతో వెళ్ళడం అంటే చాలా కష్టం, ఎందుకంటే అంతమంది దిగడము, మళ్ళీ ఎక్కడము టైం పడిపోతుంది. ప్లస్ ఈ రష్ వల్ల బస్ వాళ్ళు కూడా దూరం దూరంగా పార్క్ చేసేస్తే మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, దాంట్లోనే చాలా సమయం వృధా అయిపోతుంది. అండ్ ఇంకొక పెద్ద గుణపాఠం మనం నేర్చుకున్నాం ఈసారి కార్తీక యాత్ర వెళ్ళిన తర్వాత, ఎప్పుడు కార్తీక మాసంలో వెళ్ళకూడదు వృందావన్. మనం ఏదో సెప్టెంబరో ఏదో సంథింగ్ ఆ టైంకి వెళ్తే. కానీ ఒకటి నేను రిక్షా వాళ్ళలో అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, మాతాజీ ఇప్పుడు కార్తీక మాసం లాగానే సంవత్సరం అంతా అయిపోయింది కోవిడ్ తర్వాత, అసలు జనాలు వస్తూనే ఉంటున్నారు. సో ఏం చేయాలి, దానికి ఏంటి సొల్యూషన్ తెలియట్లేదు, పరిష్కారం ఏంటి. కానీ అలా ఉంది వృందావన్. ఇప్పుడు మేబీ కొంచెం ఎక్కడైనా ఆఫ్ సీజన్ దొరికిన వెళ్తే కొంచెం హాయిగా దర్శనం చేసుకోవచ్చు. సో బర్సానాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం వెళ్ళిన స్పెషల్ టెంపుల్ ఏంటంటే లాడ్లీజీ టెంపుల్. లాడ్లీ అంటే ఎవరైతే చాలా ముద్దుగా, అంటే ఎవరికైతే ముద్దు చేసుకుంటారు కదా పిల్లల్ని, వాళ్ళని లాడ్లీ అంటారనమాట. కృష్ణుడిని లాలా అంటారు, రాధారాణిని లాడ్లీ అంటారు. సో మనం వెళ్ళాము శ్రీజీ టెంపుల్, లాడ్లీ టెంపుల్. అండ్ ఇంకా ఇంకొక టెంపుల్ ఉంది అక్కడ మోర్ కుటీర్ అని, ఎక్కడైతే రాధారాణి ఒకసారి అలిగారు, అలిగితే కృష్ణుడు ఒక పీకాక్ లాగా నెమ్మెల్లి, ఒక పీకాక్ లాగా డాన్స్ చేస్తే రాధారాణి బాగా నవ్వేసి ఆవిడ కోపం మర్చిపోయారనమాట. ఆవిడ కూడా కృష్ణుడితో డాన్స్ చేసుకున్నారనమాట. సో ఆ ఒక ప్రదేశం అక్కడ ఉంది. ప్లస్ గహర్వన్, అది పోయినసారి మేము బృందావన్ వెళ్ళినప్పుడు వెళ్ళాము. చాలా నడవాలి, అక్కడ ఏం కార్స్ లేదు, వాక్ చేసేసి వెళ్ళడము. పెద్ద చాలా ఏంటంటే పెద్ద వనంలాగా ఉంది. అసలు వృందావన, వన అంటే ఫారెస్ట్. కానీ ఇప్పుడు వృందావన్లో చూసి మనకి ఫారెస్టే కనిపించట్లేదు, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. కానీ గహర్వన్ ఒక ప్లేస్ ఉంది, మీరు అక్కడికి వెళ్తే నిజంగానే అది వనంలాగే ఉంది. మొత్తం అంతా కొండపైన వనము, అండ్ మధ్య మధ్యలో చెరువులు ఉన్నాయి. అసలు కొండపైన చెరువులు, అసలు మనం అది ఏమి భాగవతంలో చదువుతాం కానీ నిజంగా ఉన్నాయి. అలా కొంచెం పైకి వెళ్తే మళ్ళీ మధ్యలో సడన్గా ఒక కుండ వస్తుంది, మళ్ళీ కొండ ఎక్కాలి, మళ్ళీ ఇంకొక కుండ వస్తుంది. చాలా అందంగా ఉంటుందన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళామన్నమాట బర్సానా. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక్కరోజంతా బర్సాన పెట్టుకుంటే కూడా మనకి సరిపోదు, ఎందుకంటే మీరందరూ వృందావన్ చేరే ముందు రోజే మేము బర్సానాకి వెళ్ళాము. అండ్ మేము బర్సానా టెంపుల్కి వెళ్ళలేదు, ఓన్లీ బర్సానా చుట్టూ అష్టసఖి గ్రామాలు ఉన్నాయి, అక్కడికి మేము మార్నింగ్ బయలుదేరాము, ఏదో రాత్రి తిరిగి వచ్చాము. ఆ అష్టసఖీలు ఎవరైతే ఉన్నారు, ఇందులేఖ అయినా, చిత్రసఖి అయినా, విశాఖ, లలిత, తుంగవిద్య, వీళ్ళందరూ ఇల్లులు అనమాట. అసలు చాలా అందంగా ఉన్నాయి, చాలా చాలా కథలు ఉన్నాయి. అండ్ మేము చాలా ఆనందించామన్నమాట. చిక్షోలికి వెళ్ళాము, చిత్రసఖి ఒక ఇంటికి వెళ్ళాము. ఇదన్నీ బర్సానా ఎలా ఉంటే బర్సానాకి చుట్టూ ఉన్నాయన్నమాట. అండ్ అన్ని కథలు ఈరోజు చెప్పలేను, కానీ ఒకటి నాకు చాలా, అంజన్ గ్రామానికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే నేను అనుకోవడం ఇందులేఖ సఖి ఒక గ్రామము. అక్కడ ఏంటంటే కృష్ణుడు మనకి ఎవరైనా సెల్లో ఫోన్ చేస్తారు కదా, తొందరగా వచ్చేయనంటే మనం ఎంత కంగారు పడిపోతాం, అయ్యో లేట్ అయిపోతుంది వస్తున్నానని. ఆ రోజుల్లో సెల్ అంటే కృష్ణ తాలూక వంశీ. సో ఆయన వంశీ వాహించి రాధారాణిని పిలిచేశారు, కానీ రాధారాణి ఇంకా రెడీ అవ్వలేదు. ఆవిడ కంగారు పడిపోతున్నారు, అయ్యో కృష్ణ ఆల్రెడీ మెసేజ్ పెట్టారు నాకు లేట్ అయిపోతుందని. ఆవిడ ఫటాఫట్గా వచ్చేశారు. వస్తే కృష్ణ చాలా హ్యాపీగా ఆవిడని కవగలించేసుకొని ఉయ్యాల మీద కూర్చోబెట్టారు. ఎప్పుడైతే ఇంకా ఉయ్యాలని ఇచ్చేద్దామని ఇది చేసినప్పటికీ ఉయ్యాలని కదలదామంటే కృష్ణుడు ఒకటి గమనించారు, నువ్వేదో చూడ్డానికి ఈరోజు ప్రతిరోజులాగా లేదు, ఏంటి మిస్సింగ్? అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, ఓ నువ్వు కాజల్ వేసుకోలేదు, లేడీస్ అనేది కొంచెం కాటిక వేసుకుంటారు కదా, ఆహా నువ్వు అది వేసుకోలేదా, అందుకోసం కొంచెం వేరేగా కనిపిస్తున్నావు, ఉండు ఇప్పుడే నీకు కాటిక వేస్తానని అక్కడ ఒక రాయి తీసుకొని, అంటే భగవంతుడు కదా, ఆయన దాన్ని ముట్టుకున్నప్పటికి అది పెద్ద కాటిక రాయిలాగా తయారైపోయింది. అక్కడి నుంచి తీసుకుని రాధారానికి అప్పుడు ఆయన స్వయం చేతులతో వేశారు. సో ఇప్పుడు తెలుగులో కాటిక అంటాము, అలా హిందీలో అంజన్ అంటారు, అంజన్ అనమాట. సో అక్కడ ఒక అంజన్ శిల ఉంది, అది మేము చూసాము, చాలా ఆనందించాము. అది చాలా సేఫ్గా పెట్టుకున్నారు అంజన్ శిల, అందరూ అక్కడ ముట్టుకుని ఇలా మనం కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా మన బ్లెస్ అంటే రాధారాణి ఒక ప్రసాదిలాగా. సో అలా ప్రతి సఖి ఒక గ్రామానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి అక్కడ, ఏం జరిగింది, ఎలా ఒకరోజు ఎలా అయింది, ఒకరోజు అలా అయింది. సో మేము చాలా ఆనందించాము. అండ్ కృష్ణాజ్ మర్సీ ఆల్ అష్టసఖి గ్రామాలు దర్శనం అయింది. లాస్ట్లో మేము లేట్ అయిపోయాము చిత్రాసఖి, చిక్షోళి వెళ్ళినప్పటికి ఆల్టర్ క్లోజ్ చేసేసారు, అప్పుడు ఇంకా వాళ్ళు మీరు ఈవినింగ్ రండి అని చెప్పారు. సో మేము అది అలా బయటికి నుంచి దర్శనం చేసేసి వచ్చేసాం, కానీ చాలా ఎంజాయ్ చేసాం. ప్లస్ ఆ పూజారీస్ చెప్పి కథలు ఎంత బాగున్నాయి, అష్టసఖిలో ఒక కథలు ఇక్కడ ఇలా అయింది అక్కడ ఇలా అయింది. సో అది బర్సాన చుట్టూ ఉన్నాయన్నమాట. సో మనం బర్సానకి వెళ్ళాము, అక్కడ వృషభానుకుండు ఉంది, కీర్తిదా కుండు ఉంది. ఎక్కడైతే వాళ్ళు ఇప్పుడు మనకెలా మన బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అలా వాళ్ళకి కుండు ఉంటాయి. ఆ రోజుల్లోనే యశోదా కుండు ఉంది, నందమహారాజ్ కుండు ఉంటుంది, వాళ్ళు అక్కడ వెళ్ళి స్నానం చేసుకుంటారు రోజు అనమాట. సో అక్కడికి అక్కడ కుండు ఉంది. ఇదంతా బస్సులో అవ్వదు, కార్లో కూడా అవ్వదు, వాకింగ్ చేయడమే. వాకింగ్ చేసేసి వెళ్తేనే అన్నీ చూడగలుగుతారు మీరు బర్సానాలో. మీరందరూ బర్సానా నుంచి కింద వచ్చినప్పటికీ మేము ఇంకొక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము, సాంఖరి ఖోర్. అది ఫొటోస్ ఉంటాయనుకుంటాను. సాంఖరి ఖోర్లో అంటే అక్కడ ఒక దాన్ లీలా అయ్యిందనమాట, దాన్ ఘాటి అంటారు. దాన్ లీలా ఏంటంటే రాధారాణి అండ్ గోపికాలు వాళ్ళు మట్టి కుండల్లో వెన్నెలన్నీ తీసుకొని, వెన్న పెరుగు పాలు తీసుకొని వెళ్తే కృష్ణుడు మాత్రము మీసాలు వేసుకొని, పెద్ద పగడి వేసుకొని, రాజవస్త్రాలు వేసుకొని, ఇగో నాకు కంసమహారాజు ఇక్కడ నియుక్తులు చేశారు, మీరందరూ ఏదో ట్యాక్స్ పే చేయకుండానే రోజు వెళ్ళిపోతున్నాడు, కొంచెం ట్యాక్స్ ఇవ్వండి అంటే, అప్పుడు వాళ్ళు కృష్ణుడిని పోల్చుకొని, నీకెవరు పెట్టారు ఇక్కడ అంటే కంసమహారాజ్, కంసమహారాజ్కి నీ స్టోరీ అంతా తెలుసు, నువ్వు ఇంటింటికి వెళ్ళిపోయి వెన్న దొంగలిస్తే దొంగకి ఎవరైనా ఆఫీసర్గా గుమస్తాగా పెట్టుకుంటారా ఏంటి, మమ్మల్ని మురుకులుగా అనుకుంటున్నావా, నీకెవరు పెట్టుకుంటారు గుమస్తాగా, ఏ నాలో ఏంటి తప్పు ఉంది, నేను నందమహారాజ్ ఒక అబ్బాయి అంటే, హా నందమహారాజ్ మంచి ఆయనే కానీ నీలో ఆ గుణాలు లేదు కదా, నువ్వు అందరి ఇంట్లోనే బట్టలు దొంగలిస్తావు, మా బట్టలు దొంగలిస్తావు, వెన్న దొంగలిస్తావు, మా హృదయాన్ని దొంగలిస్తావు, దొంగని ఎవరు పెట్టుకుంటారు గుమస్తాగా, అలా ఎన్నెన్నో వాదన అక్కడ జరుగుతుందన్నమాట. ప్లస్ నువ్వు చూడ్డానికి కూడా నల్లగా ఉంటావు. అప్పుడు కృష్ణుడు అంటారనమాట, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు నల్లగా నల్లగా, ఈ నల్ల రంగు చాలా ఇంపార్టెంట్. అప్పుడు లలితాసఖి అంటారు, దాంట్లో ఇంపార్టెంట్ ఏముంది నల్ల రంగులో, అవునా మళ్ళీ మీ జుట్టు అంతా నల్ల రంగులోనే ఉంది కదా, అది వైట్ అయిపోతే మీరు ఎలా ఉంటారు చూడ్డానికి, అలానే మీ కళ్ళు లోపల ఏదైతే ఉంది అది కూడా నల్లగానే ఉంటుంది కదా, అది వైట్ ఉంటే మీరు ఎలా ఉంటారు చూడ్డానికి, నల్ల రంగు చాలా ఇంపార్టెంట్ అని ఇలా వీళ్ళు చాలా వాదించారనమాట. మొత్తం మీద వీరు మేమైతే మీకేం ట్యాక్స్ ఇవ్వము అని చెప్పేసి వెళ్ళిపోతే వీళ్ళు అనుకుంటారు, ఎలాగో మనకి ఇవ్వరు కదా, మనం ఇంకా లాగేయడమే అని రాయలు తీసుకొని వాళ్ళు మట్టి కొండలు అన్నీ పగలు కొడితే అన్నీ అక్కడ పడిపోతాయి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా దాన్ని తినేసి వీళ్ళని పంపించేస్తారు. అండ్ అదే ప్లేస్తోనే ఒకసారి రాధారాణి వాళ్ళు ఏమనుకుంటారంటే, కృష్ణుడు మనకి ఇలా ఇబ్బంది పెట్టాడు కదా, ఒకసారి మనం కూడా దాన్ని దాడి చేద్దాం. సో ఒకసారి కృష్ణుడు అక్కడ ఒంటరిగా కనిపిస్తే రాధారాణి వాళ్ళందరు సఖీలు కృష్ణుని పట్టుకున్నారు, పట్టుకుని ఆ రోజు మాకు ఇలా ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు చెప్తాం నీ పని అని. అప్పుడు కృష్ణుడికి ఒక అమ్మాయిలాగా రెడీ చేసుకొని అతనికి అన్ని అలంకారము కాజలు లిప్స్టిక్లు అన్నీ వేసేసి డాన్స్ చేపించారు. సో మేము ఆ ప్రదేశానికి వెళ్ళాము. అది చూస్తే ఎలా ఉందంటే ఇంతే ఉంది ఆ వీధి, ఒకవైపు బ్రహ్మ పర్వతం, ఒకవైపు విష్ణు పర్వతం, ఒకవైపు నల్ల పర్వతం ఉంటుంది, ఒకవైపు కొంచెం తెల్లగా ఉంటుంది. సాంఖరి కోర్ అంటే ఇంతే దారి. అందుకోసం రాధారాణికి గోపికలకి ఎస్కేప్ చేయడానికి ప్లేస్ లేదు. అక్కడ పట్టుకున్నారంటే ఇంకా అది ట్యాక్స్ ఇవ్వడమే, ఎందుకంటే అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాం? ఇలా ఉన్నాయి, ఇలా రెండు పర్వతాలు, మధ్యలో చిన్న వీధి ఉందన్నమాట. సో ఆ ప్లేస్కి మేము వెళ్ళాము. అండ్ అఫ్కోర్స్ అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, పిలిపోఖరా. పిలిపోఖరా అంటే ఎక్కడైతే యశోదమాత ఒకసారి మనసులో అనుకున్నారో రాధారాణికి నా కోడలుగా చేస్తానని పసుపు రాసుకున్నారు ఆవిడ చేతిలోనే. ఇప్పుడు ఇంటికి వెళ్తే అందరు చూస్తారు కదా, నాకెవరు పసుపు రాశారు? ఆ రోజుల్లోనే అమ్మాయికి ఎవరైనా పసుపు రాశారంటే ఎవరు మిమ్మల్ని కోడలుగా అనుకుంటున్నారని. సో ఆవిడ సిగ్గేసేసి అక్కడ ఏం చేశారంటే ఒక కుండలోనే చేతులు కడిగేసి అప్పుడు ఇంటికి వెళ్ళారు. సో చేతులు కడిగినప్పటికీ అక్కడ ఉన్న ఆ కుండలో ఉన్న నీళ్ళంతా పసుపు రంగులో తయారైపోయింది. సో దాన్ని పీలి అంటే పసుపు, పిలిపోఖరా అంటే అక్కడ ఆ కుండ కూడా ఉంది బర్సానా దగ్గర. తర్వాత మనం నందగాం వెళ్ళాము. నందగాంలో మన గాడీస్ ఆల్మోస్ట్ ఆల్ పై వరకు వచ్చేసాయి. అండ్ నందగాంలో మనం చిన్నగా కొంచెం నేను క్లాస్ కూడా ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఆ పూజారి వచ్చి మనకి రండి రండి దర్శనం టైం అయిపోతుందంటే మనం అప్పుడు ఫటాఫట్గా క్లాస్ ముగించి ఫటాఫట్గా దర్శనం చేశాము. అక్కడ మనకి కృష్ణ, బలరామ్, నందబాబా, యశోద అండ్ ప్లస్ మీ అందరికీ పైకి వెళ్ళమన్నాను. పైకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే యశోదామాత మొత్తం అంతా బృందావన్ చూసుకుంటారు, కృష్ణుడు ఆవుకి మేత నుంచి తీసుకుని వచ్చాడా లేదా అని అదంతా మనము నందగావన చూశారు. ఎలా అయితే బర్సానా ఋషభాను మహారాజ్ ఒక రాజభవన్, అలా నందగావన్ అనేసరికి నందమహారాజ్ది అనమాట. సో నందమహారాజ్ది సంబంధించిన నందగావన్లో చాలా కథలు అయ్యాయి, మళ్ళీ ఏదో ఒక రోజు నేను చెప్తాను. సో మనం నందగావన్కి వెళ్ళాము. తర్వాత నందగావం నుంచి తేరకదంబకి వెళ్ళారు. తేరకదంబ ముందు మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము, ఎందుకంటే మేము గాడీలో ఉండడం వల్ల చిన్న చిన్న వీధుల్లో వెళ్ళిపోగలుగుతున్నాము. మేము యశోదా కుండకి వెళ్ళాము, ఎక్కడైతే యశోదా మహారాణి రోజు స్నానం చేసేవారు. అండ్ దాని వెనకనే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, హౌ బిలవ్. అసలు నేను కూడా అది ఫస్ట్ టైం చూశాను, చాలా ఆనందంగా ఉంది. అంటే తల్లులు చిన్నపిల్లలు మాటలు వినకపోతే ఇగో దయ్యం వస్తుంది అని భయపెడతారు కదా, అలా కృష్ణుడికి ఇగో నువ్వు ఇప్పుడు ఇంటికి రాకపోతే దయ్యం వస్తుంది చూడు అంటే హౌ బిలా వస్తుందంటే వద్దొద్దమ్మ ఇప్పుడు వచ్చేస్తానని ఇలా భయంతో వచ్చేసారనమాట. సో యాక్చువల్గా మేమే పూజారితో అయితే వెళ్ళాం, పండాతోనే తను ఇంకో కథ చెప్పారు. తను అన్నారు అసలుగా బృందావన్ని కాపాడడానికి ఒక ఋషి, ఇప్పుడు పేరు మర్చిపోయాను, సందీపన మునినా ఎవరో పేరు చెప్పారు, ఇప్పుడు పేరు మర్చిపోతున్నాను, ఆయన బృందావన్ని కాపాడుతున్నారు. సో ఆయన ఏంటంటే బృందావన్లో కొంచెం రేడియస్ వరకు ఏ రాక్షసాలు లోపలికి రాలేరు అని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. సో ఆయన తపోబలం వల్ల కొన్ని వనాల్లో అయితే మీరు గమనిస్తే కృష్ణుడు ఎప్పుడైతే బకాసురు, అఘాసురు, వ్యోమాసురు వీళ్ళని అందరినీ చంపినప్పుడు బృందావన్లో కాదు, ఇప్పుడు వ్యోమాసురు ఉదాహరణకి వ్యోమాసురుని కామ్యవన్లో చంపారు. సో యాక్చువల్గా మామూలుగా ఏంటంటే మనం బృందావన్ అంటే బృందావన్ అనుకుంటాం, యాక్చువల్గా హండ్రెడ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వనం 108. ఆ 108లో మోస్ట్ ఇంపార్టెంట్ వనం 12. సో ఆ 12 బహుళావన్, భండీరవన్, ఖదీర్వన్, కామ్యవన్, బృందావన్ ఇవన్నీ వనాలు, దాంట్లో మనం బృందావన్ని చూస్తున్నాం. ఇంకా దానిలో మహావన్ ఉంది, ఇంకా చాలా ఉంది. సో మనం మహావన్కి కూడా వెళ్ళాం, మహావన్లో గోకుల్ ఉంది, బ్రహ్మాండ ఘాట్ ఉంది. సో ఇలా చాలా వనాలు ఉన్నాయి. సో జనాలు ఏమనుకుంటారంటే మేము బృందావన్ వెళ్ళి వచ్చేసాం, కానీ ఇంకా బృందావన్ కాకుండా కూడా భగవంతుడు ఎన్నెన్నో వనాలకి విహరిస్తూ ఉంటారు, అక్కడ ఎంతోమంది రాక్షసాన్ని చంపారు. కానీ మెయిన్ బృందావన్ ప్లేస్లోనే ఈ ఋషి ఏంటంటే తపస్య చేస్తూ ఎవరైనా రాక్షసుడు కృష్ణుని చంపడానికి వస్తే వాళ్ళు అక్కడికి అక్కడ స్టాచ్యూ ఒక మూర్తిలాగా తయారైపోతారని ఆయన ఒక మంత్రాతో దాన్ని కాపాడుతున్నారు. సో ఈ హోబిలావ్ అనేసరిక వాళ్ళు నిజంగానే రాక్షసులు, కంస పంపించాడు. కానీ ఎప్పుడైతే బృందావన్ లోపల నందగావన్ లోపల ఆయన అడుగు పెట్టారు, వాళ్ళు ఇద్దరు మూర్తిలాగా తయారైపోయారు. సో ఇప్పటికి కూడా ఆ రెండు మూర్తులు ఉన్నాయి, హౌ బిలావ్. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట, ఒక చెట్టు కింద హౌ బిలావ్ ఉంది. అండ్ యశోదమాత వాళ్ళని చూపించి ఇగో హౌ బిలావ్ వచ్చారు, హౌ బిలావ్ వస్తారా ఇంటికి వచ్చాయి అంటే అప్పుడు ఇంటికి వచ్చేసేవారన్నమాట కృష్ణుడు. సో ఆ ప్రదేశానికి మేము వెళ్ళాము. అండ్ ఇంకొక ప్లేస్కి మేము వెళ్ళాము, మోతికుండ. అంటే ఒకసారి యశోదామాతకి ఈ వృషభాను మహారాజ్ అండ్ కీర్తిదా మహారాణి ఏంటంటే రాధారాణికి కృష్ణుడికి సంబంధం అవ్వాలని ఎంగేజ్మెంట్ లాగా వాళ్ళు బాగా మోతీలు పంపించారు, ముత్యాలు, పెద్ద గాడీలు ఫుల్ అయిపోయి ఆ బుల్లక్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ రోజులో ఎడ్లు బండ్లు, సో ఇలా ముత్యాలు పంపిస్తే వీళ్ళు కూడా మేము ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నామని వెనక పంపించాలి. కానీ ఇంత వాళ్ళ దగ్గర లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు, వీళ్ళు చాలా ధనవంతులు మన దగ్గర అంతా లేదు అంటే కృష్ణుడు అది అలకించి ఆ ముత్యాలు తీసుకొని మొత్తం అంతా మట్టిలో నాటేసి దాంట్లో పాలేసేసి నిజంగానే ఆ ముత్యాలు ఇలా నాటితే ముత్యాలు చెట్లు వచ్చాయి చెట్లు నుంచి ముత్యాలు వచ్చాయన్నమాట. అది ఎవరికి చెప్పతే వాళ్ళు నమ్మరు అనుకోండి, కానీ నేను చూసి వచ్చాను. ఆ ముత్యాల ఒక కుండ ఏదైతే ఉంది ఆ కుండ పక్కనే చెట్లు ఉన్నాయి. సో మాకు ఆ పండ చూపిస్తూ ఉంటే ఏదో మామూలు చెట్టులాగా లేదు, కొంచెం వింతగానే ఉంది. అప్పుడు రెండు మూడు లీవ్స్ ఏదైతే ఉన్నాయి తను ఇలా ఇచ్చేసేసి నాకు చూపించారు. చూపిస్తే నిజంగానే ఆ లీఫ్కి ఏమంటారులే తెలుగులో పత్త ఆకులు అదే ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ రాదు సరిగా. ఆకులకి చివర్లోనే ఒక ముత్యం, కానీ అది ముత్యాలు కాదు ముత్యాల షేప్లోనే ఉందన్నమాట. నేను తేరకదంబ వచ్చినప్పుడు అందరికీ డివోటీస్కి చూపించాను కూడా ఇది చూడండి ఎలా ఉంది అని. సో ఆ చెట్టు నిండా అంటే మొత్తం అంతా కాదు కానీ లోపల ఇలా చాలా ఆకులు ఉన్నాయి, దేనికైతే ఇలా పైన ముత్యాలు ఉన్నాయన్నమాట. సో నిజంగానే ఆ రోజుల్లోనే ఆ కృష్ణుడు అలా చేసి ఆ ముత్యాల చెట్టు తయారు చేశారు. కానీ అప్పుడు మళ్ళీ కృష్ణుణ్ణి అనుకరించి రాధారాణి వారు ప్రయత్నించినప్పుడు ఏది రాలేదు, ముళ్ళొచ్చాయి అన్నమాట. సో అఫ్కోర్స్ ఈ స్టోరీస్ అంతా షార్ట్లో చెప్తున్నాను, మీకు చాలా ప్రశ్నలు ఉదయించవచ్చు. వీళ్ళెప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, ఆవిడ అభిమన్యుతో కదా పెళ్లి చేసుకున్నారు అని అలా ఎన్నో క్వశ్చన్స్ రావచ్చు. కానీ ప్రతి కల్పానికి వేరే వేరే కథలు ఉంటాయన్నమాట. ఒకసారి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, తర్వాత అభిమన్యుతో పెళ్ళి అయిపోయింది, కృష్ణుడు అలా మథుర వెళ్ళిపోయారు, అలా ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. అది వివరంగా చెప్పినప్పుడు మీకు చాలా వరకు డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఇలా మేము ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము, అది చాలా బాగుంది. అండ్ తీరకదంబ ఎక్కడైతే మీరు అందరు ప్రసాదం తీసుకున్నారు లంచ్ ప్రసాదం, అది చాలా స్పెషల్ ప్లేస్. స్పెషల్లీ భక్తులందరూ మనకి చాలా స్పెషల్ ప్లేస్, ఎందుకంటే తీరకదంబలో రూప గోస్వామి ఎవరికైతే మనం ఫాలో చేస్తున్నాం ఆయన అక్కడ భక్తి రసామృత సింధు రాశారు. అండ్ ఆయన అక్కడ పుస్తకాలు రాసినప్పటికీ మీరు అక్కడ చెట్లు గమనిస్తే ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వస్తున్నాయి ఆ చెట్లు. ఎందుకంటే ఆ చెట్లు ఏంటంటే ఎప్పుడైతే రూపగోస్వామి ఆనందమైన ఒక లీల రాస్తూ ఉంటే, ఎక్కడైతే రాధారాణి కృష్ణుడు ఇలా మాట్లాడరు ఇలా చేశారంటే ఆ చెట్లన్నీ ఆనందించి పూలు పండుతాయన్నమాట. ఎప్పుడైతే రాధారాణి కృష్ణ విరహల్లో ఏడుస్తున్నారని రాస్తే ఆ చెట్లన్నీ ఆకులన్నీ పడేసి ఆ చెట్లన్నీ అలా డ్రై అయిపోతాయన్నమాట. సో ఏం రాస్తున్నారు దాని పట్ల ఆ చెట్లు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలానే కాదు, ఇప్పుడు మనం ఈ తీరకదంబలో చూసాం కదా ఏదైతే ఆ చెట్లు, యాక్చువల్గా మొత్తం బృందావన అలా ఉండేది. ఇప్పుడు అన్నీ పాడైపోయి వాళ్ళంతా బ్రేక్ చేసి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేసారు, కానీ ఆ రోజుల్లో బృందావన ఎలా ఉందంటే ఎప్పుడైతే కృష్ణుడు ఇలా నడుస్తూ ఉంటే ఈ చెట్లు పైకి 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 వెళ్ళిపోయి మేము కృష్ణుడికి బాగా షేడ్ ఇవ్వాలి అని అనుకుంటూ పైకి వెళ్తారు. కానీ పైకి వెళ్ళినప్పుడు కృష్ణ నుంచి ఇంత దూరం విరహాన్ని తట్టుకోలేక మళ్ళీ శాఖలు కిందకు వచ్చేస్తాయి. మళ్ళీ అయ్యో మేము కిందకి ఆయన తాకతే ఎలా అవుతుంది, ఆయన సేవని అందించాలి కదా అని మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. సో అలా మొత్తంలోనే ఇలానే ఉండేది. అండ్ అదే కాదు, ఈ ఒక్కొక్క శాఖ ఎంత పొడవుగా ఉండేదంటే ఇప్పుడు మీరు ఒక్క శాఖ మీద కాలేసుకుని ఇలా వెళ్తూ ఉండి ఆ శాఖ మీద నడుస్తేనే మీరు ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు, అంత లాంగ్గా ఉండేదన్నమాట. యాక్చువల్గా ఈ పేరు తేరు కదంబ, కదంబ అంటే కదంబ చెట్టు, అంత కదంబ చెట్టుతో నిండి ఉంది. తేరంటే వ్రజ భాషలో పిలవడము. సో అక్కడ కృష్ణ ముగ్గురిని పిలిచేవారు. పొద్దున స్నానం చేసిన వెంటనే కదంబ చెట్టు పైన ఎక్కి ఆ గోప బాలకుల్ని పిలుస్తారు, రండి 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 టైం అయిపోయింది మనం ఆవుల్ని తీసుకొని వెళ్ళారని. పొద్దున మళ్ళీ మధ్యాహ్నం ఆ తేరు కదంబలోని కదంబ చెట్టు పైన ఎక్కి గోపికల్ని పిలుస్తారు. నాకు ఇప్పుడే ఫ్రెష్గా వెన్న తినాలని ఉందంటే ఆ గోపికలందరూ ఆ శాఖలు చాలా పెద్దగా ఉంటాయి కదా, దాని మీద నడుస్తూ వచ్చి కృష్ణుడిని వెన్న పెట్టేవారు. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటికీ ఆవుల్ని పిలుస్తారు వేణు వాయించి, ఇగో సురభి ఇగో శ్యామ చలో మన ఇంటికి వెళ్ళిపోయాలంటే ఆ వేణు వాయిస్తే వీళ్ళందరూ వచ్చేస్తారు. 16,000 ఆవులు అన్నమాట అన్నీ అక్కడికి వచ్చేస్తాయన్నమాట. అండ్ అన్నీ తీసుకొని కృష్ణుడు మళ్ళీ వెనక నందగావకి వెళ్ళిపోతారనమాట. సో అందు గురించి ఆ ప్రదేశానికి అంటారు తేరు కదంబ. తేరంటే పిలవడం అన్నమాట. ఎక్కడైతే కృష్ణుడు పిలిచేవారు అన్నమాట, రండి రండి వెళ్ళిపోదాము అన్నమాట. సో అక్కడ ఒక స్పెషల్ పాస్టమ్ అయింది, అది చెప్పి ముగిస్తాను. తీరకదంబాలోని ఒకరోజు రూపగోస్వామి కూర్చొని ఉంటే ఎవరో కబర్ ఇచ్చారు, సనాతన గోస్వామి ఇక్కడికి వస్తారండి అంటే, రూపగోస్వామి అనుకున్నారు ఆయన నాకు అన్నయ్యే కాదు నా శిక్షా గురు, గురువులు వచ్చినప్పటికీ ఏమి పెట్టకుండా ఎలా, కానీ నా దగ్గర ఏమీ లేదు అని ఆలోచిస్తే, రాధరణే స్వయంగానే పాలు తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి పంచదార తీసుకొచ్చేసి, ఓ బాబా మా ఇంట్లో ఈరోజు ఏదో పెళ్ళి అవుతే అందరికీ ఇలా పంచుతున్నాము ఇగో తీసుకోండి అంటే, రూపగోస్వామి నేనేం చేసుకుంటాను నువ్వే కొంచెం పాయసం తయారు చేసేస్తావంటే, తప్పకుండా అని ఆ పాపయే పాయసం తయారు చేసేసి పెట్టేసి వెళ్ళిపోయింది. సనాతన గోస్వామి వచ్చినప్పటికీ రూపగోస్వామి పెట్టారు ఆయనకి, మీరు తినండి అంటే, ఎప్పుడైతే సనాతన గోస్వామి ఇలా నోటులో పెట్టారు వెంటనే ఏడ్చేశారు, ఎవరు తయారు చేశారు ఇది, ఎవరో పాప వ్రజవాసి వాళ్ళ పాప అంటే, ఎవరో పాప కాదు ఇది, నువ్వు ఒకసారి తిని చూడు అంటే, అప్పుడు వాళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు అన్నమాట, ఇది రాధారాణి తయారు చేశారు. సో ఆ పాప ఒక పేరు చెప్పింది కదా, వీళ్ళు వెంటనే సనాతన గోస్వామి రూపగోస్వామి ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏదో పెళ్ళి అయింది కదా అంటే, మా ఇంట్లో నా ఎప్పుడో పెళ్ళి జరిగి మేమెవరికి పంపించలేదండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఏడ్చారనమాట, అయ్యో మేము రాధారాణికి సేవ అందించాలి, దాని బదులు రాధారాణి వచ్చి మాకు సేవ చేస్తుంది ఏంటి అని ఇద్దరు ఏడ్చారు ఆ ప్రదేశంలోనే. సో యాక్చువల్గా మనం ఇప్పుడు కార్తీక మాసంలో వెళ్ళామని చాలా రష్గా ఉంది అని మనకు అసలు ప్రసాదం కూడా దొరకలేదు, కానీ మామూలుగా మనం తీరకదంబకి వెళ్తే వాళ్ళు మనకి ఇస్తారు అక్కడ పాయసం, అక్కడ తప్పకుండా అందరు పాయసం తింటారు, ఎందుకంటే అక్కడ రాధారాణి పాయసం తయారు చేశారు కదా సనాతన గోస్వామికి అనమాట. సో అది తీరకదంబ మనం వెళ్ళిన ప్లేస్. ఆ తర్వాత మీరందరూ ఎక్కడికి వెళ్ళారంటే బ్రహ్మాండ ఘాట్. బ్రహ్మాండ ఘాట్లో చాలాసేపు మీరు కీర్తన చేశారు, అది చాలా అందంగా, మీరు చూస్తే ఇక్కడ యమునా నది కూడా చాలా పరిష్కారంగా చాలా క్లీన్గా ఉంది. అక్కడ ఒక చెట్టు చూశారు పెద్దది, అక్కడ చాలా బట్టలు కట్టేసి ఉన్నాయి, ఆ చెట్టు కిందనే కృష్ణుడు ఎప్పుడైతే మట్టి తినేశారు, యశోదమాత అతన్ని ఒళ్ళో తీసుకొని ఇగో నీ నోరిప్పు చూస్తాను ఏం తిన్నావు చూపించు చూపించు అని కృష్ణుడు నోరిప్పినప్పుడు మొత్తం బ్రహ్మాండాన్ని ఆయన ఒక నోట్లో చూపించారనమాట. సో దానికోసం దాన్ని బ్రహ్మాండ ఘాట్ అంటారు, ఎక్కడైతే కృష్ణుడు మట్టి తిన్నారు అండ్ యశోదమాత దాన్ని మొత్తం బ్రహ్మాండని ఆయన ఒక నోటు లోపల చూశారనమాట, అది బ్రహ్మాండ ఘాట్. ఆ తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళాము గోకుల్కి వెళ్ళాము. గోకుల్లో మనం ఫటాఫట్గా దర్శనం చేశాము. మీరు గమనిస్తే గోకుల్లోనే పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. అసలు నేను నాతో ఎవరైతే ఉన్నా నేను చెప్పాను దీన్ని కవగలించేసుకోండి స్తంభాలు అని, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ స్తంభాలు, ఏదో ఈరోజు రేపటిది కాదు, కృష్ణుడు ఉన్నప్పటి నుంచి ఉన్న స్తంభాలు అది. ఆ ప్రదేశంలోనే కృష్ణుడు బొంగరుతూ వెళ్ళడము, ఆ స్తంభాలు ఇప్పుడైతే మనకి మామూలుగా స్టోన్ స్తంభాలు కనిపిస్తున్నాయి కానీ ఆ రోజుల్లోనే ఆ స్తంభాలపైన వజ్రాలు ఉన్నాయి. సో అక్కడ కృష్ణుడికి తన ఒక్క ప్రతిబింబం కనిపిస్తుంది అనమాట నేల మీద స్తంభాల మీద. అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తున్నారన్నమాట, ఇంత అందంగా ఎవరున్నారు, తనకు అర్థమవట్లేదు తనే అంత అందంగా ఉన్నారని, ఇంత అందంగా ఎవరున్నారని కృష్ణుడు అలా చూస్తూ ఉండిపోయేవారనమాట. సో దాన్ని చోరాసి ఖంబ అంటారు, అంటే 84 అక్కడ మనం లెక్క పెట్టుకోలేదు కానీ అక్కడ చోరాసి స్తంభాలు ఉన్నాయి. సో ఆ వ్రజవాసీలు అంటారు ఎవరైతే ఈ చోరాసి ఖంబ అంటే 84 స్తంభాల తాలూకా ప్రదక్షిణ చేస్తే వాళ్ళు ఈ 84 లక్ష జీవరాశుల్లో మనం తిరుగుతున్నాం కదా, ఆ ఒక తిరగడము ఆగిపోతుంది, మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము అని వాళ్ళు చెప్తారనమాట. సో అక్కడ కూడా యాక్చువల్గా మామూలు రోజుల్లో వెళ్తే మనకి బాగా ఎక్సర్సైజ్ చేపిస్తారు, మామూలుగా అసలు మనం లోపలికి రాలేము, వాళ్ళు మనకి బొంగరుతూ రమ్మంటారు. వాళ్ళు అంటారు ఇక్కడ మా లాల మా కృష్ణుడు నడవలేదు, బొంగరుతూ వెళ్ళాడు కదా, మరి మీరు ఎలా నడుస్తారు, మీరందరూ వంగండి అని మనకు అలా తీసుకువెళ్తారు. తర్వాత అంటారు అందరు గట్టి గట్టిగా నవ్వండి, హా 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 చెప్పండి, ఎందుకంటే ఇక్కడ మా కృష్ణుడు చాలా నవ్వేవాడు ఆనందించేవాడు అని మనకు అన్నీ చేపిస్తారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్కి బాబు ఎంత రష్ రష్, మనకి ఏమీ చేపించకుండా ఫటాఫట్గా దర్శనం చేసేసి మనం వచ్చేసాము. సో అది గోకుల్. అండ్ ఇంకొక చోర్ రాస్తా కూడా ఉంది, మనం ఎక్కడైతే అలా చప్పల్స్ పెట్టేసి వెళ్ళామో రెండు దారి మీరు గమనిస్తూ ఉంటారు, ఇటు వెళ్ళే దారి ఉండేది అటు ఒక స్ట్రేట్ దారి కూడా ఉండేది, దాన్ని చోర్ రాస్తా అంటారు. అంటే ఎక్కడి నుంచి అయితే వసుదేవుడు మథురాలో కృష్ణుడిని బుట్ట మీద తీసుకొని యమునా నది క్రాస్ చేసి వచ్చారు ఆ దారిని చోర్ రాస్తా అంటారు, కానీ మనం ఇటు వెళ్ళాము ఎందుకంటే మన బస్సులు అటు పార్క్ చేసి ఉన్నాయన్నమాట. సో అది మనం అక్కడికి వెళ్ళాం గోకుల్. తర్వాత మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాము, రమణ్ రేతి. మీ అందరికీ బాగా గుర్తుంటుంది, ఎక్కడైతే మీకు ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయలేకపోయారు. అలా దిగారు మట్టి మీద, ఇదేంటి ఏంటి అనుకున్నప్పటికైనా చలో చలో మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే మథురాలో అది క్లోజ్ అయిపోతుంది దర్శనాన్ని, మనం గబగబ వెళ్ళిపోయాము. అప్పుడు అందరూ మీరు ఆలోచిస్తూ ఉండిపోయారు, అసలు ఇక్కడ మనం ఎందుకు వచ్చాము, ఈ ఇక్కడ మట్టి అయితే చాలా మెత్తగా ఉంది కానీ ఇక్కడ ఏం చూడాలి అసలు. అలా కొంతసేపు అలా మట్టితో 2 నిమిషాలు అలా ఆడేసి వెళ్ళిపోయాము. అది రమణ్ రెడ్డి. అసలు మనం వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. మామూలుగా వెళతారు ఉన్నప్పుడు అక్కడ చాలా బాగుంటుంది, అందరు అక్కడ ఆడుకుంటారు, రోల్ అవుతారు ఆ మట్టిలో. అండ్ రోల్ అవడమే కాదు, అక్కడ ఆ మట్టితో మనకి ఏదో ఇల్లు కట్టిపిస్తారు, ఏదో సంథింగ్ సంథింగ్ ఆ పండాలు చేపిస్తారు, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం వెలుతురున్నప్పుడు వెళ్తే, మేబీ 6 గంటలకలా వెళ్తే పెద్ద ఏనుగుని చూపిస్తారు. ఆ ఏనుగు తన ట్రంక్తో హారతి చేస్తాడు, అది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ మనం వెళ్ళేసరికి హారతి అదంతా అయిపోయింది, ఏమీ లేదు అప్పుడు చూడడానికి. మనం గబగబ వచ్చేస్తాం, ప్లస్ అక్కడ ఏదో మ్యారేజ్ ఏదో జరుగుతుంది, అన్నీ బాగా పాండాలు వేసేసారు, మనకేం కనిపించట్లేదు. లేదంటే అది చాలా పెద్ద విస్తారంగానే ఉంటుంది, దాన్ని రమణ్ రీతి అంటారు. మొత్తం ప్రపంచంలో ఇంత మెత్తైన సాయిల్ మీరు ఎక్కడ చూడలేదనుకుంటాను. సో ఎక్కడైతే కృష్ణ బలరాములు ఆడేవారు, సో అందుకోసం డివోటీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా దానిలోనే ఆడుకుంటారు ఆ మట్టి, ఒక్కరి మీద ఒక్కరు జల్లేసి మొత్తం అంతా మట్టి మట్టితో ఆడుకుంటారనమాట రమణ్ రీతి. తర్వాత మనం చివరికి వెళ్ళాము మథుర జన్మస్థాన్, మెయిన్ ప్లేస్, అక్కడ కృష్ణుడు ఆవిర్భావించారు. సో మనం లోపల కారాగార లోపల కూడా వెళ్ళాము, అసలు ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయన్నమాట. సో అక్కడ కృష్ణుడు ఆవిర్భావించిన ప్లేస్, అక్కడే కృష్ణుడు చతుర్భుజ కృష్ణులో కూడా కనిపించి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పారు. సో అప్పుడు అక్కడి నుంచి వసుదేవుడు కృష్ణుని బుట్ట మీద తీసుకొని యమున నది క్రాస్ చేసేసి గోకులకి వెళ్ళారనమాట. సో అక్కడ మథురాలో కూడా మీరు గమనిస్తే పైకి వెళ్ళే ముందు ఇంకొకటి చిన్న టెంపుల్ ఉండేది, ఆదికేశవ టెంపుల్. అసలు అందమైన కృష్ణుడు ఉన్నారు, అది కూడా అసలుగా ప్రతిభూమూర్తి. ఒరిజినల్ మూర్తి అయితే రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్ కాదు సారీ కాన్పూర్లో ఉంది. ఈ ముస్లిమ్స్ అంతా ఇన్వేజన్ చేసినప్పటికీ ఆ మూర్తిని తీసుకెళ్ళిపోయారు, కానీ ఒరిజినల్ మూర్తిని చూసినప్పటికీ చైతన్య మహాప్రభు స్పృహ తప్పి పడిపోయారు ఎప్పుడైతే ఆయన మథురాకు వచ్చారనమాట. సో ఆ రోజు మనం దర్శనం చేసింది ఇదే ప్లేసెస్. మరుసటి రోజు మీరందరూ గోవర్ధన్ పరిక్రమకి వెళ్ళారు. సో అక్కడ మీరు కుసుమ్ సరోవర్కి వెళ్ళి ఉంటారు, రాధాకుండ్, శ్యామ్ కుండ్, గోవింద కుండ్, అప్సరాకుండ్, నవల్ కుండ్, మాన్సి, గంగా, ఎన్నో ప్లేసెస్ని మీరు దర్శనం చేశారు. సో అన్నీ అయితే ఈరోజు ఇంకా చెప్పడానికి లేదు, టైం అయిపోయింది. కానీ రాధాకుండ్, శ్యామ్ కుండ్ చాలా స్పెషల్ ప్లేసెస్. రాధాకుండ మీరు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చూస్తే చివరి శ్లోకాలు రాధాకుండ గురించి ఎంతలాగా చెప్పి ఉన్నారు. మొత్తం బృందావన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనేసరికి గోవర్ధన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ గోవర్ధన్లో రాధాకుండ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆస్పీషియస్ టైం కార్తీక మాసం, అండ్ కార్తీక మాసంలో మోస్ట్ ఆస్పీషియస్ టైం భీష్మ పంచక, అండ్ అప్పుడు మనం అందరు రాధాకుండలో ఉన్నాము, అండ్ రాధాకుండ తాలూకా నీళ్ళు తీసుకున్నాము. పూర్వంలో అయితే డివోటీ స్నానం చేసేవారు, కానీ ఎప్పుడైతే అది ఏదో స్విమ్మింగ్ పూల్ లాగా అందరూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు, అప్పటి నుంచి ప్రభుపాదులు వారు మీకు అక్కర్లేదు అక్కడ స్విమ్మింగ్ చేయడం, ఊరికే కొంచెం వాటర్ తీసుకొని మీ నెత్తి మీద జల్లుకోండి, ఎందుకంటే ఇది రాధారాణి స్విమ్మింగ్ పూల్, మీ స్విమ్మింగ్ పూల్ కాదు. అండ్ పక్కనే కృష్ణకుండ ఉంది, కృష్ణాస్ పూల్, రాధారాణి పూల్. సో కృష్ణకుండ కానీ రాధాకుండ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కృష్ణుడు స్వయంగా అన్నారు రాధాకుండ నాకు అందరికైనా ఎక్కువ, అన్నిటికైనా ఎక్కువ ప్రియంగా ఉంది. అండ్ రాధాకుండ అనేసరికి లిక్విడ్ లవ్, లవ్కి మీరు లిక్విడ్లో చూడాలనుకుంటే అది రాధాకుండ, రాధారాణి ప్రేమ అది. సో దాన్ని మనం అందరూ తీసుకున్నామన్నమాట. సో వృందావన్లో యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యమునా నది, గోవర్ధన్, వృందావన్ తాలూకా మట్టి, అండ్ మథుర తాలూకా పేడ. అదే అందరూ ఇంటికి పట్టుకొని వస్తారనమాట, గోవర్ధన్ని ప్రార్థిస్తారు, పేడాలు తింటారు, మట్టిని జల్లుకుంటారు, యమునాలో స్నానం చేసుకుంటారు, జపం చేసుకుంటారు, భక్తులు ఒక సాంగత్యం చేస్తారు, దానం చేస్తారు, అప్పుడు వృందావన్ టూర్ అంతా కంప్లీట్ అవుతుంది. అండ్ అన్నిటికైనా ఇంపార్టెంట్, వేరే భక్తులకి సేవ అందిస్తారు, సేవ అందిస్తేనే వృందావన్ కనిపిస్తుంది, లేదంటే నిజమైన వృందావన్ కనిపించదు. వృందావన్లోనే ఉన్నాము కానీ వృందావన్ కనిపించదు, వృందావన్ కప్పబడుతుంది మనకి కనిపించదు. కానీ ఎప్పుడైతే భక్తులకి సేవ అందిస్తామో అప్పుడు వృందావన్ ఎలా ఉంది అలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మనము ఈ వృందావన్, ఎనీవే అది కృష్ణాజ్ అరేంజ్మెంట్, మనము ఈ మంచి ఆస్పీషియస్ టైంలో వృందావన్ వెళ్ళడం, అండ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి, ఇంకొకసారి వెళ్ళాలి. సో అలానే మనం పవిత్రులవుతూ ఉంటాం, అండ్ ఇంకా ఇంకా వృందావన్ని చూడాలి. వృందావన్ ని 2 డేస్లో చూడలేము, 3 డేస్లో చూడలేము, 1 మంత్లో చూడలేము, 1 ఇయర్లో చూడలేము, హోల్ లైఫ్లో కూడా చూడలేము. ఎందుకంటే మేము గత 25 ఇయర్స్ నుంచి వెళ్ళినప్పటికైనా మేము బృందావన్లో అన్ని ప్రదేశాలు చూసాం అని మేము చెప్పలేకపోతున్నాం. ఇంకా చాలా ఉంది. ప్రతి ఇయర్ వెళ్ళినప్పటికైనా మేము ఒక్కొక్కటి ఒకటి ఒకటి కంప్లీట్ చేస్తున్నాం వనాలు, కానీ ఇప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎన్నో 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 ప్లేసెస్ ఉన్నాయి. ఓన్లీ బృందావన్లో 1008 టెంపుల్స్ ఉన్నాయి. అది కాకుండా వనాలు ఉన్నాయి. ఒక్కొక్క వనాల్లో కూడా ఇంకా చాలా లీలాస్థలీలు ఉన్నాయి. సో బృందావన్ జర్నీ అనేసరికి అదొకటి ఎవర్ గోయింగ్ అనమాట. మీరు ఎప్పుడైనా ఓకే మేము బృందావన్ చూసి వచ్చేసామని మీరు చెప్పలేరు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. జీవితం అంతా మనం వెళ్తూ ఉంటేనే కనీకాడు మనం కంప్లీట్ అయితే చేయలేము, కానీ ప్రతిసారి కొత్త కొత్త లీలాలు వినొచ్చు, ఆనందించవచ్చు, కృష్ణుడికి ఇంకా దగ్గర అవ్వచ్చు, కృష్ణ అండ్ రాధారానికి మన స్మరణంలో ఉంచవచ్చు. సో ఈరోజు ఇక్కడే ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. నేను మాట్లాడాను కానీ మీరందరూ కూడా అంత పేషెన్స్గా ఎంతసేపు విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో బృందావన్ ధామ్కి జై, రాధారాణికి జై, కృష్ణచంద్ర భగవాన్కి జై, హరే కృష్ణ.